నేను అనుకుంటాను కదా, ఇప్పుడు ప్రస్తుతం నాకు గడ్డి చేసింది, ఈ గడ్డి తగ్గించుకోవటం మంచిది. ఈ గడ్డి తగ్గించుకుని మళ్ళీ పది రోజులు కొత్త గడ్డి వచ్చేస్తే ఏం ప్రయోజనం లేదు. ప్రస్తుతం గడ్డిగా ఉంది, గడ్డి తగ్గించుకోవటం మంచిది, కొత్త గడ్డలు రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు గడ్డి తగ్గించుకున్నందుకు మళ్ళీ నాలుగు రోజులు కొత్త గడ్డి వచ్చేస్తే ఈ కొత్త గడ్డలు వస్తాయి ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ గడ్డి తగ్గించుకుని కొత్త గడ్డలు వస్తాయి, కొత్త గడ్డలు వస్తాయి. నేను అనే తలంపు, నాది అనే తలంపు, ఆ రెండు తలంపులు దేహాన్ని పట్టుకుని మనస్సును పట్టుకుని తిరుగుతూ ఉంటాయి. పాము పొట్ల ఎలా ఉంటుందో అలాగే రెండు తలంపులు కూడా దేహాన్ని, దేహం చుట్టూరు మనసు చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. నేను అనే తలంపు, నాది అనే తలంపు, ఈ రెండు తలంపులే. ఈ రెండు నిజం కాదు, అవి తలంపులే. ఒకవేళ మీరు ధ్యానం చేసిన జపం చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, విచారణ చేయొచ్చు, ఎన్ని చేసినా నేననే తరంపు, నాదనే తరంపు పరిష్కారం అయ్యే వరకు, అవి పూర్తిగా నశించే వరకు, తాత్కాలికంగా మీకు ఎప్పుడన్నా కొంచెం ఆనందం వచ్చినా, శాంతి వచ్చినా అది నిలబడదు. మళ్ళీ అశాంతి వచ్చేస్తుంది, మళ్ళీ కొత్తగా దెబ్బలు వచ్చేస్తాయి. అంటే ఈ రెండు పరిష్కారం చేసుకోవాలి. ఈ రెండాటి నుంచి విడుదల పొందటానికే సాధన యొక్క గమనం. ఈ రెండు తరంపులే దేహాన్ని అంటిపెట్టుకుని మనస్సును అంటిపెట్టుకుని ఉంటాయి. అంతకంటే లోపలికి వెళ్లేవయ్యి, వాటికి నివాసించే దేహం. ఏ దేహం వస్తే ఆ దేహం చుట్టూరు ఈ మనసు ఉంటే ఆ మనసు చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. నేను అనే తలంపు వచ్చిన తర్వాత ఇతర తలంపులు వస్తాయి. నాది అనే తలంపు వస్తుంది, నేను అనే తలంపు రాకుండా ఇతర తలంపులు రావు. మీరు నేను పడారు కదా, అహమయ్యంకుతో భగవతి చెందినత అవి పతత్యహం నిధ విచారణ. మీరు ధ్యానం చేయొచ్చు, జపం చేయొచ్చు, కానీ నిధ విచారణ. మీకు గాఢ నిద్రలో నేననే తలంపు లేదు, అదేమి దృశ్యాలు లేవు, చూచేవాడు లేడు, గాఢ నిద్రలో చూడబడేవి లేదు, ఆలోచించేవాడు లేడు, ఆలోచింపబడేవి లేదు. గాఢ నిద్రలో జాగ్రత్త వ్యవస్థలో చింతించేవాడు ఉన్నాడు, చింతింపబడి ఉన్నాయి, చూచేవాడు ఉన్నాడు, చూడబడే ఉన్నాయి. ఈ చూచేవాడు ఎంత సత్యమో చూడబడేవి కూడా అంతే అసత్యం. ఈ సత్యం అనుకోవడంలో మీకు తొందరపాటు వస్తుంది, ఉద్రేకపడుతున్నావు, దుఃఖానికి గురవుతున్నావు. మనం అనే విషయాలు చూస్తున్నాం, అనే తలంపులు మనకు వస్తున్నాయి. తలంపులు ఎవరికి వస్తున్నాయో వాడేంత సత్యము, వచ్చి తలంపులు కూడా అంతే సత్యం. అంటే రెండు అసత్యం. ఏదో జరిగిపోతుందో, ఏదో జరిగిపోతుందని అనుకుంటున్నాం, ఏమి జరగటం లేదు. అయితే మూల తలంపు ఏమి జరిగిపోతుందని అనిపింపజేస్తాను నీకు. ఏదో జరిగిపోతుందో నీకు దుఃఖం వస్తుంది, లేదా వేదన వస్తుంది, లేదా కోపం వస్తుంది. ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది. మన శరీరం ఎప్పుడైనా వాస్తుంది, అలాగే మనసు కూడా వాపే కోపం, మనసుకు వచ్చే వాపే కోపం. సరసమైన మనం కోపం వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం మంచిది. కోపం వచ్చినా మనం సరిగ్గా ఆలోచించడం, సరిగ్గా మాట్లాడలేదు. కోపానికి ఒక తాత్కాలికంగా వచ్చే ఉద్రేకం అది. కోపం కూడా ఒక తలంపు, అదొక ఉద్రేకం. మళ్ళీ అసలు కోపం మీద మాట్లాడినా మళ్ళీ మన కోపం తగ్గక మళ్ళీ మన మాటలు మనమే ఉండాలి. మళ్ళీ కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడకుండా ఉంటాం మంచిది, మౌనంగా ఉంటాం మంచిది, ఊరకుండా ఉంటాం మంచిది. అది ఒక రకమైన ఉబ్బు, మనసులో వచ్చే ఒక ప్రకోపం. అంటే ఇవన్నీ కూడా మూల తలంపుని బట్టే వస్తున్నాయి. దేహంతో తాదాత్యం పొందే తలంపుని బట్టి ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఇక్కడ సమస్య, మీకు ఇవి ఉందని చెప్పి కొత్త దెబ్బలు రావటం మానవ్, తాత్కాలికంగా ఆనందంగా ఉండొచ్చు. మీరు పరిష్కారం చేయవలసి వచ్చిన సమస్యలవి. ధ్యానం చేయొచ్చు, మీరు ధ్యానం చేసినప్పుడు ఎప్పుడూ ఆనందం రావచ్చు, అలాగే జపం చేసినప్పుడు కూడా ఆనందం రావచ్చు. కానీ సమస్య పరిష్కారం అవ్వదు. కోర్టులో వాయిదాలు వేస్తూ ఉంటాయి, కోర్టు వారు వాయిదాలు వేస్తూ ఉంటారు. వాయిదా వేసినట్టు మాత్రం చేత మనం అది తీర్పుని ఇద్దామని కాదు. అలాగే మనం ఇంకే సమస్యను మనం వాయిదా వేసుకున్నట్టు మాత్రం చేత పరిష్కారం చేసుకోలేము. ఆ సమస్యని ఇప్పుడే ఇక్కడ దాన్ని పరిష్కారం చేసుకోవాలి. ఆ పరిష్కారం అయ్యే వరకు సాధన చేయాలి, అదే సాధన అంటే. అది ఈ మూల తలంపు మీ లోపల నుంచి ఉదయిస్తుంది, ఎక్కడి నుంచి ఉదయిస్తుందని విచారణ చేయాలి. మీ లోపల నుంచి ఉదయిస్తుంది, మిగతా తలంపుల నుంచి ఆ మూల తలంపులు ముందు వేడి చేయాలి. మీరు చేసి దాన్ని అది ఎక్కడి నుంచి ఉదయిస్తుందని అన్వేషణ చేస్తుంటే అది లోపలికి ఉపసంహరించబడుతుంది, లోపలికి ధరించండి. ఆ లోపలికి ఉపసంహరించబడే మటుకు నువ్వు సాత్వికుణంతో, ఓర్పుతో, నేర్పుతో, శాంతితో నువ్వు అన్వేషణ చేయాలని. ఆ చీకటంతో మూల తలంపులు ఉండు, అంధకారంతో మూల తలంపులు ఉండు. ఎవరు ఎంతటి వారైనా ఆ మూల తలంపులోంచి విడుదల పొందకుండా ఎవరు చీకట్లోంచి బయటికి రాలేరు, అజ్ఞానంలోంచి బయటికి రాలేరు, అవిద్యలోంచి బయటికి రాలేరు. పది మందిని పరిపాలించడం తేలిక, కానీ మూల తలంపును నిగ్రహించుకోవడం కష్టం. పది మందికి సలహా ఇవ్వడం తేలిక, కానీ మూల తలంపును నియమించుకోవడం కష్టం. ఎంత విద్యావంతుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత అధికారంలో ఉన్నవాడైనా, ఆ మూల తలంపులో ఉన్నంతకాలం వాడు మహా చీకట్లో, కటికి చీకట్లో ఉంటాడు. ఆ అందులోంచి మూల తలంపులోంచి విడుదల పొందుతూనే కానీ వాడు
ఆ డార్కెస్ట్ నైట్స్ లోంచి ఆ చీకటి రాత్రి నుంచి ఆ చీకటిలోంచి ఆ కటిక చీకటిలోంచి వాడు విడుదల పొందలేడు. ఆ మూల తలంపు అది మీ లోపలే ఉదయిస్తుంది, దాన్ని ఉపసంహరించాలి. దేవుడు ఎక్కడున్నాడు, ఈశ్వరుడు ఎక్కడున్నాడు, పరమేశ్వరుడు ఎక్కడున్నాడు, మీ యజమాని ఎక్కడున్నాడు, మీ భర్త ఎక్కడున్నాడు, మూల తలంపు మూలలోనే ఉన్నాడు. మన అందరం ఎక్కడ తప్పుదారి పడుతున్నామంటే ఈ రెండు కూడా ఏదో గొడవలు వేసుకొస్తాం, రోజు గొడవలు తీసుకొస్తా ఉంటాయి. ఏ రెండు ఈ నీలిన తలంపు నాదనే తలంపు గొడవ గొడవలు రోజు ప్రతిరోజు ఏదో గొడవలు తీసుకొస్తున్నాం, అట్లా ఆగిపోతున్నాం. వీటిని తప్పించుకుని లోపలికి వెళ్ళటం చేతనవుతారు. దానికి ఈశ్వరుడి దయ, గురువు యొక్క దయ లేకుండా మాకు సాధ్యం. ఈ చంద్రవాళ్ళు ఇద్దరు వాళ్ళు అక్కడ ఏదో గొడవ ప్రతిరోజు ఏదో గొడవలు తీసుకొస్తుంది. మనం చేస్తున్నా ఆయన ఏ ముందు గొడవ వేసి ఎలా పరిష్కారం చేసుకోవాలి, ఈ గొడవ ఎలా పరిష్కారం చేసుకోవాలి, ఈ సమస్య ఎలా పరిష్కారం, ఇందులోంచి ఎలా బయటపడాలని మీరు ఇక్కడ ఆగిపోతే ఇంకా దాని మూలంలోకి మనం వెళ్తాం. మూల తలంపు తీసుకొచ్చే చిక్కుల దగ్గర మనం ఆగిపోతాం, దాని మూలంలోకి మనం ఎలా వెళ్తాం, వెళ్ళే సమస్య లేదు, ఇక్కడ ఆగిపోతున్నాం మనం. రోజు ఏదో గొడవలు వేసుకొస్తా ఉంటుంది. ఏం చేయలేదు, గొడవలు లేకుండా ఉండలేదు. నేను ఏదో సమస్య ఉండాలి, సమస్యలు లేకుండా ఉండలేదు. ఏం చేయాలి, అదే ఒక సమస్య. ఈ సమస్య ఇంకో సమస్యను వేసుకొస్తా ఉంటాం. ఇది ఎలా పరిష్కారం చేసుకోవడం, ఆలోచించుకోవడం, ఆలోచించుకుంటూ కూర్చోవడం, ఇది ఎప్పుడు దేహానికి చావ వస్తుంది, వెళ్ళిపోతాం. ఇంకా ట్రైనింగ్స్ ఉన్నాం, ఫెయిల్ అవుతాం, బయటకు పోవటం. మన సాధన ఎక్కడ చేస్తున్నాం? ఈ మూలధనం ఇప్పుడు ఏదో గొడవలు వేసుకొస్తా ఉంటుంది. ఆ గొడవలు పడలేక ఏదో కలిగి తీసుకోవడం, 10 నిమిషాలు జపం చేసుకోవడం, లేదా 10 నిమిషాలు ధ్యానం చేసుకోవడం, ఏదో శాంతిగా ఉంటే శాంతిగా ఏదన్నా ఉంటుంది. ఆ 10 నిమిషాలు శాంతిగా ఉంటుంది, మళ్ళీ ఇంకో దాంట్లో కొత్త దెబ్బ తయారవుతుంది. ఇది మన అందరికీ జరిగేది. ఒకవేళ సాధన చేసినా ఎప్పుడు అశాంతి ఉంటాను అనుకోండి, ఏదో అశాంతిగా ఉంటానని కొంతమంది సినిమాకి వెళ్ళొస్తూ ఉంటారు అశాంతిగా ఉంటారు. ఈ భక్తులు ఏం చేస్తారంటే అరగంట సేపు ధ్యానం చేసుకుంటారు, లేదా అరగంట సేపు జపం చేసుకుంటారు, లేదా గుండెకి వెళ్ళొస్తూ ఉంటారు. ఈ గొడవల్లోని తప్పుకోవడానికి ఏ గొడవల్లోంచి ఈ నేనైనా తలంపు నాదైనా తలంపు ఏదో గొడవలు వేసుకొస్తా ఉంటుంది. సరే 4 రోజులు ఆ గొడవల్లో తప్పుకుంటాం అనుకోండి, మళ్ళీ కొత్త గొడవలు వేసుకో. దానికి ఏం కాదు కదా, పని లేదు. ఏదో దుమ్ము మెళ్ళుకు వస్తూ ఉంటుంది, దానికి ఒక పని లేదు. ఆ తెలుగుకోవడం మనకి జపం చేయటం, ధ్యానం చేయటం. అయితే సమస్య అసలు మూల సమస్య పరిష్కారం చేసుకుందాం అనే బుద్ధి ఇంతవరకు మనకు కలగటం కాదు. ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది అనిపిస్తాం మూల తలం. అక్కడి నుంచి అయితే భయపడటం, అనిపింప చేసేది అదే, మనం భయపెట్టేసింది కూడా అదే. ఏమీ జరగటం, ఏముంటే కదా జరగటానికి, ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఏముంది జరగటానికి ఏం లేదు. ఈ గొడవ ఉంది, ఇదే వేసుకొస్తా ఉంటుంది. అక్కడి నుంచి ఏదో జరిగిపోతాం, తొలగిపోయి ఏదో 10 నిమిషాలు ధ్యానం చేయటం, జపం చేయటం, ఏదో ఏదో దేవతను ఆశ్రయించటం, ఏంటి గొడవల్లో తప్పుకోవడానికి, ఈ సమస్యల్లో తప్పుకోవడానికి ఏదో ఉపాసన, ఏదో దేవతను ఆశ్రయించడం సరే మంచిదే. ఎందుకు భగవాన్ చెప్పింది ఏంటంటే, సరే ప్రస్తుతం మీకు ఏదో జబ్బు చేసింది తగ్గించుకోవడం చూస్తున్నారు, సంతోషం, మీరు కొత్త జబ్బులు వచ్చేస్తే ఏం చేస్తారని ఇది అన్నారు. మీరు జబ్బు చేసుకోవడం, జబ్బు రావటం, మరి దాన్ని తగ్గించుకోవడం, ఇంకో గోతులోంచి బయటకు రావటం, ఇంకో గోతులోంచి పెట్టడం, సాధన చేసి ఒక గోతులోంచి బయటకు రావటం, మళ్ళీ ఇంకో గోతులో పెట్టడం, మళ్ళీ సాధన చేసి ఆ గోతులోంచి బయటకు రావటం, మళ్ళీ ఇంకో గోతులో పెట్టడం, ఇలా అన్నాడని ప్రకృతిలో తిరిగిదాం. పైగా మన దగ్గర బుద్ధి ఎక్కడమంటే, ఈ మూలతలంపు ఏదో సమస్యలు వేసుకొస్తాం, ఏదో గొడవలు వేసి వస్తాం, కొన్ని దాని గొడవలో ఉంది మనం కూడా మనం చూసుకుందాం మానేసి అది వేసుకొచ్చిన సమస్యలను కష్టమానం కదా చూపటం. దాని చుట్టూ మనం తిరగదు, దాని గొడవలు మనకెందుకు, ఏదో గొడవలు వేసుకొస్తా ఉంటుంది. ఇప్పుడు ఆ గొడవలు అది చూడటం మానేసి ఇంటి చూడటం, ఇది చూస్తే సూర్యుడు కనిపిస్తాడు, మన మొక్కలు ఇటు తిప్పితే సూర్యుడు మనం కనిపెట్టక్కలేదు, మన మొక్కలు ఇటు తిప్పితే సూర్యుడు కనిపిస్తాడు. కానీ ఈ గొడవలు ఏదో సమస్యను వేసుకొస్తాం, రోజు ఏదో నిండుకొస్తాం, దీని కూడా ఇంటికి మనం ఉదయం వైపు చూసుకుందాం అని బుద్ధి మనకు రావటం. మనకు ఆ బుద్ధి రావటానికి పుణ్యబలం ఉంటే కదా, మనకి పుణ్యబలం ఉంటే, ఏదైనా సాధన బలం ఉంటే మంచి బుద్ధి వస్తుంది. మనకు మంచి బుద్ధి రావటానికి పుణ్యబలం లేదు, సాధన బలం లేదు. అది చూడటం మానేద్దాం. నేనే తలంపు నాదనే తలంపు తీసుకొచ్చే సమస్యలు అంటే అసలు చూడటం మానేద్దాం. అది చూసే బదులు ఉదయం వైపు చూసుకుందాం, కొన్ని నేర్చుకు పలవడుతుంది, మన అంతర్దృష్టి వస్తుంది, లోపల చూసుకోవడం అలవాటు, లోపల చూసుకోవడం మానేసి అదే చూడటం. అది చూస్తే మీరు బయటకు లేకపోతుంది, అదే మూల తలపు మాది. అందుకే భగవంతుడు చెప్పాడు నా మాయను ఎవడో జీవించాడు. ఆ మాయ ఎక్కడ ఉందో మనం అనుకుంటున్నాం, కానీ మూల తలంపు మాయందని మనకు అర్థం కావటం లేదు. ఇందుకే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఎవరి సహాయం అక్కర్లేకుండా, గురువు సహాయం అక్కర్లేకుండా, ఈశ్వరుని సహాయం అక్కర్లేకుండా, నా ఇంతకు నేనే కృషి చేసుకుని నా హృదయంలో ఏదో ఒక నిజం ఉందంటున్నారు, నా హృదయంలో ఏదో ఒక సత్యం ఉందంటున్నారు. ఏదైతే సత్యమో అదే నిత్యం, ఏదైతే సత్యమో అదే శాంతి, ఏదైతే సత్యమో లేదా ఆనందం. ఆత్మసాక్షాత్కారం వచ్చిన వాళ్ళందరూ, ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళందరూ, భగవద్ దర్శనం పొందిన వాళ్ళందరూ ముద్దబ్బాయిల్లా ఉంటారనుకో, ఆనందంలో శాంతిలో కాంతిలో ఊడిసి పెడతా ఉంటారు. ఇందుకు పనికిరాని వాళ్ళు అనుకోకుండా వాళ్ళు ఆత్మానుభవం కలిగినప్పుడు, ఆ చైతన్యానుభవం కలిగినప్పుడు, భగవద్భవం కలిగినప్పుడు, ఆ భగవంతుని దర్శనం కలిగినప్పుడు, ఆ మూలతలంపు మూలంలో ఉన్నటువంటి ఈశ్వరానుభవం కలిగినప్పుడు, ఈశ్వర సాక్షాత్కారం కలిగినప్పుడు ఆత్మజ్ఞానం ఆనందం లేకుండా ఉండడం ఉండదు. ఆత్మజ్ఞానం కాదు, నేను ఇప్పుడు ముట్టుకున్నా ఉండదు కాలేదంటే ఇప్పుడు కాదని అర్థం. ఆత్మజ్ఞానం ఆనందం లేకుండా ఉండదు, ఊసిరాడుతూ ఉంటాడు. ఇప్పుడు భగవాన్ చెప్పి ఏంటంటే, ఈ సమస్యలంతా చూసే పోదా, ఆ రెండు హృదయంలో ఒక నిజం ఉందా, నిజం కెనుక చూడరాను, ఇప్పుడు తెలుసుకున్నా నీకు తెలియబడుతుందా చేయటమే వేరే విషయం. కొన్ని మొహమాటి తిప్పి చూడటం చేయని పోయిందని అదే చూడటం, ఇంకా అది చూడటం ఆడవటం. అది చూసేపోయినప్పుడు ఎప్పుడే మధ్య మధ్యలో ఇటు చూస్తే మీకు కొంచెం అన్వేషణ కలుగుతుంది కదా, లోపల ఎంతో కొంత కాంతి మీకు జరుగుతుంది కదా. ఆకాశంలో సూర్యుడు ఎంత ప్రత్యక్షంగా మీకు కనిపిస్తున్నాడు, మీ హృదయంలో కూడా జ్ఞాన సూర్యుడు ఉన్నాడు. అది చూడమంటే చూడటం లేదు, ఈ వేసుకొచ్చిన తంటాలంక చూడటం, ఒక గార్డెన్ దగ్గరలో తప్పించి ఈ తంటాలంక ఈ తంటాలు చూడడం తిరగటం, ఈ తంటాలు పట్టుకుని తిరగటం. గార్డెన్ దగ్గరలో చూచేవాడు లేడు, చూడబడేది లేదు, కానీ మనం ఉన్నాం లేదా, మనం ఉన్నాం. గైర్వేసులో చూచేవాడు ఉన్నాడు, చూడబడేవి ఉన్నాయి, ఈ రెండు అసత్యం. ఇదొక సబ్జెక్ట్, కానీ మనం ఆ రెండు నిజం కోటలో మనకు ఆందోళన కలుగుతాం, అశాంతి కలుగుతాం, ఉద్రేకం కలుగుతాం. ఏమీ లేదు, ఏదో ఏదో మాత్రం ఏదో అయిపోతాం, ఏదో అయిపోతాం, ఏదో అయిపోతాం. ఇక్కడి నుంచి నరసాపురం దగ్గర వచ్చి కూర్చున్నారు, ఏదో అయిపోతాం, ఏదో అయిపోతాం, ఏదో అయిపోతుంది ఉంటుంది మీకు అలా మనస్సలా అనిపిస్తూ ఉంటాం. ఏదో అయిపోతాం, ఏదో అయిపోతాం, ఈ మూలతలం అలా అనిపింపజేస్తుంది లోపల, దాని మూలం దాని మూలంలోకి అది వెళ్లకుండా. ఈ ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఒక సత్యం ఉంది, అవుతూ మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఉన్న అంతర్యామంలో ఉన్నాడు ఒకడు నిజం. నిజం ముందు గోపురాలు, వైకుంఠాలు, కైలాసాలు, ఈ ముందు గోపురాలు అని మనస్సు కల్పించింది వ్యవహారిక సత్యాలండి. అన్ని అసలు కుందేది కుమ్మని అంటం లేదు, అన్ని వ్యవహారిక సత్యాలు మనస్సుతో కల్పించింది. మనస్సు చేత కల్పించబడింది, మనస్సుతో సంబంధం లేదు, ఇది శరీరంతో విషమంతయు, మనస్సుతో విషమంతయు, నేరిన మూలతలంపుతో విషమంతయు, సంబంధం లేదు. ఇది స్వతంత్రంగా ఉండేది, స్వచ్ఛంగా ఉండేది, స్వేచ్ఛగా ఉండేది, అంతర్యంలో నిజం ఒకటి మాత్రమే. అయితే భగవాన్ చెప్పేది ఏంటంటే, నేననే తలంపు లేకుండా నాదనే తలంపు కూడా నువ్వు ఉన్నావు, కానీ నేననే తలంపు లేకుండా నాదనే తలంపు లేకుండా నువ్వు ఉండవని అనుకుంటున్నావు అంటే మళ్ళీ నీకు భయం కలుగుతుంది. నేననే తలంపు లేనప్పుడు నాదనే తలంపు లేకుండా గాలి నిద్రలో మనం ఉన్నాం, కానీ నేననే తలంపు లేకపోతే నాదనే తలంపు లేకపోతే అసలు నేను ఉండమేనేమో, నా అస్తిత్వమే పోతున్నామో, నా అసలు నా అస్తిత్వానికే భంగం జరిగిపోతున్నామనే భయం లోపలికి వెళ్ళలేకపోతుంది. అదే రకమైన భయం, అదే రకమైన వికారం. నేను ఆ వస్తువుని పొందగలనా లేదా అని అనుకోవడం కూడా తలంపు. సత్పురుషుడు సహవాసం కూడా ఎందుకు చెప్పారంటే, సత్పురుషుడు సహవాసం వల్ల సత్తను తెలుసుకోవాలని బుద్ధి కలుగుతుంది. సత్తంటే చైతన్యం, సత్తంటే ఆత్మ, సత్తంటే ఈశ్వరుడు. సత్పురుషుడు సహవాసం లేకుండా సత్తను తెలుసుకోవాలన్న ఆకాంక్ష కూడా ఉదయం. మనం వర్తమాన కాలాన్ని వదిలేస్తాం, ఆలోచిస్తే జరిగిపోయిన గొడవల గురించి ఆలోచించటం, లేకపోతే జరగబోయే గొడవల గురించి ఆలోచించడం, దానిలో మేళ్ళు కట్టుకోవటం, చేతులను వర్తమాన కాలాన్ని వదిలేయడం, రాముడు వచ్చి వెళ్ళిపోయాడు అనుకోవటం, కృష్ణుడు వచ్చి వెళ్ళిపోయాడు అనుకోవటం, వర్తమాన కాలంలో ఉన్న మహర్షిని వదిలిపోవటం. రాముడు వచ్చాడు, అది వెళ్ళిపోయాడు, రాముడి కాలంలో మనలేం, కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడు వెళ్ళిపోయాడు, కృష్ణుడి కాలంలో ఇలా అనుకోవటం. కానీ వర్తమాన కాలంలో ఉన్న వేదుని, మహర్షి మహాత్ముని ఎంతమంది మనం ఉపయోగించుకుంటాం, ఇదే మాయ. మరేంటి ఇదే, మన తలకాయ పనిపోయినప్పుడు కళ్ళెదురకుండా వస్తువునే కనపడదు. ఒకసారి టేబుల్ మీద కలగడ పెట్టుకుని వెతుక్కుంటామండి, బ్రెయిన్ పనిచేయకపోవచ్చు. మనం టేబుల్ మీద కలగడ పెట్టుకుంటాం, టేబుల్ మీద చూస్తాం, కానీ అక్కడ తలకాయ ఉండదు కదా, కళ్ళు అక్కడ కళ్ళు కనపడదు, ఆ కళ్ళకాయ వస్తువు కనపడదు, వెతుకుతూ ఉంటాం కనపడదు. ఏం చెప్పారు, మైండ్ ప్రెవెన్స్ అక్కడ లేదు, కళ్ళు చూసిన వస్తువు కనపడదు. ఇదంటే మన అనుగుణం ఏం చేయదు, మైండ్ ప్రెవెన్స్ లేదు అక్కడ, బుర్ర ఎక్కడ ఉంటుంది. అంటే వర్తమాన కాలాన్ని వదిలేస్తున్నాం పూర్తిగాని, జరిగితే భూతకాలంలో గొడవలు చెప్పుకోవటం, అదే భవిష్యత్తు కాలంలో ఎలా ఉండాలి ఎలా ఉండాలని ఊహించుకోవటం, వర్తమాన కాలం మన చేతిలో ఉన్న కాలాన్ని వదిలేయటం. కానీ వర్తమాన కాలాన్ని మనం జాగ్రత్తగా సత్వగుణంతో త్రికరణ శుద్ధిగా ముందు మనస్తుని, వర్తమాన కాలాన్ని ముందు మనస్తో ఉపయోగించుకుంటే భవిష్యత్తు కాలం బాగుపడుతుంది. అంతరిక్ష అదే అడిగేవాడు, అంతరిక్షను ధర వచ్చేవాడు భగవాన్ దగ్గరికి. అతను ఆ రోజుకే రాజగద్దరు జిల్లాలో పోలీస్ సూపరింటు, ఆయన ఎంచేపు ఏమని అడిగాడు, ప్రపంచాన్ని ఎలా బాగు చేయాలని, ప్రపంచాన్ని ఎలా బాగు చేయాలి. కొంతమంది అంటూ ఉంటారు, మీరు ఇతరుల కోసం కృషి చేస్తున్నారు, అదే పెద్ద అబద్ధం. కానీ చెప్పి మూల తలంపులను తప్పుకోవటాను, ఇతరుల కోసం కృషి చేయాలి, దొంగలను కృషి చేస్తుందా, ఎదురుగా కృషి చేసేవాడు చెప్పలేలాగా, అసలు ఎలాగ చేయదు కాబట్టి రోజు ఏదో వాడుతూ ఉంటాడు. మనకు మాటలు ఎక్కువ చెబుతున్నాం అంటే ఆలోచన తక్కువ ఉందని అర్థం. ఆలోచన ఎక్కువ ఆలోచించేవాడు తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ కూడా ఎక్కువ ఆలోచించేవాడు తక్కువ మాట్లాడతాడు. ఇది అంతరిక్ష అడిగాడు, ఏమని అడిగాడు అంటే, ఈ లోకాన్ని ఏదో బాగు చేయాలని నాకు ఉందన్నాడు. సరే ఇప్పుడు నువ్వున్నావా అని అడిగాడు ఎవరు, భగవాన్ మీరు ఉన్నాడు, మరి ఆ నేను ఎప్పుడున్నా బాగు చేసుకుంటున్నావు అన్నాడు.
ఆ నీళ్ళని ఎంతవరకు బాగు చేసుకున్నా నీళ్ళని బాగు చేసుకో. ఆ నీళ్ళతో పాటు లోకం కూడా బాగుపడుతుంది. లోకానికి భిన్నంగా లేవు, లోకానికి వేరుగా లేవు. ఆ నీళ్ళని ఎంతవరకు బాగుపడుతుంది అంతవరకు లోకానికి వేరే లోకానికి మంచి జరుగుతుంది. అదే భగవాన్ చెప్పారు, ఒకడు తిండి లేనివాడు అన్నసత్వం పెడతానని అంటుంది. ఆడికి తిండి లేదు రోజు అన్నసత్వం పెడతానని చెప్పాడు అంటుంది. నువ్వు బాగుపడకుండా ఎవరిని బాగు చేస్తావు? నీకు జ్ఞానం లేకుండా ఎవరికి జ్ఞానాన్ని ఇస్తావు? నీకు శాంతి లేకుండా ఎవరికి శాంతిని ఇస్తావు? నీకు కాంతి లేకుండా కాంతిని ఎవరికి దానం చేస్తావు? నీకు సుఖం లేకుండా ఎవరికి సుఖాన్ని ఇస్తావు? నీకు శాంతి ఉంటే నువ్వు శాంతిని దానం ఇచ్చి నీకు శాంతి దాకని పేరు వస్తుంది. నీకు నీకే శాంతి లేనప్పుడు నువ్వు అశాంతి పేరు కారిపోతావు. నువ్వు ఎవరికి శాంతి ఇస్తావు? ఇదే ఇక్కడ అడిగాడు. అంతరిక్షం భగవాన్, నువ్వు బాగుపడ్డావా? నువ్వు బాగుపడ్డావా? లోకాన్ని బాగు చేస్తానంటున్నావు, నువ్వు బాగుపడ్డావా? నువ్వు కూడా లోకంలో భాగమే కదా, నువ్వు బాగుపడు. అంతవరకు లోకం బాగుపడుతుంటే నువ్వు వేరే లోకం బాగుపడుతుంది. కొంతమంది లోకసేవ ఎలా చేస్తారంటే వాళ్ళ దుఃఖాన్ని మనం పంచిపెట్టి వెళ్ళిపోతా ఉంటారు అనమాట. అదే లోకసేవ. వాళ్ళ అశాంతి మనం పంచిపెడుతూ ఉంటారు, అదే లోకసేవ. కొంతమంది లోకసేవ చేస్తున్నామని చెప్తే వాళ్ళకి వాళ్ళే సేవ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ బాధ మనకు పంచిపెట్టి లోకానికి సేవ చేస్తున్నామని చెప్తా ఉంటారు. వాళ్ళ అశాంతి మనం పంచిపెట్టి లోకానికి సేవ చేయాలి. ఇదంతా ఆత్మవంచన. ఇదంతా వాళ్ళు ఇంకే యాంత్రికంగా చెప్పేసింది. ఒక రకమైన ఆత్మవంచన, మనల్ని మనం వంచన చేసుకోవటం. ఇతరులను వంచన చేయటం కంటే మనల్ని మనం వంచన చేసుకుంటున్నాం అంటే మన స్వరూపానికి, మన సుఖానికి, మన శాంతికి, మన హృదయంలోని నిజానికి మనం దూరం అయిపోతామని అర్థం. మీరేమంటున్నారంటే నా హృదయంలో ఏదో నిజం ఉందండి, గురువు యొక్క సహాయం లేకుండా, ఈశ్వరుడు యొక్క సహాయం లేకుండా, మనుషుల యొక్క సదా సహాయం లేకుండా, పెద్దల సహాయం అక్కడ లేకుండా నా అంతర్జ్ఞాని పొందే ప్రయత్నం నేను చేసుకుంటున్నాను, సఫలం అవుతుందా లేదని, సఫలం అవుతుందా లేదని ఇది అడిగే ప్రశ్న. అంటే భగవాన్ అంటున్నారంటే అది కదరా, నీ హృదయంలో ఉన్న నిజం తెలుసుకోవాలనే తలంపు నీకు వచ్చిందంటే దేవుని దయ లేకుండా తలంపు కూడా రాదు. నీవెవడరా పొరలా, నువ్వంటూ కూడా ఏం చేవా అక్కడ? నా హృదయంలో నిజమే తెలుసుకోవాలి నువ్వు అనుకునే తలంపు నిజంగా వచ్చిందనుకో, ఇందులో ఏం లేదండి, సిన్సియారిటీ ఉంటే వచ్చేస్తుంది. మీరు చేసే అన్వేషణలో ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళటానికి మీరు చేసే అన్వేషణలో కపటంగా కాకుండా సకనశుద్ధిగా మీరు చేస్తే ఈ జన్మలోనే మీరు పొందవలసింది పొందుతారు. మీకు ఎన్ని తలంపులు, ఆ మూల తలంపు మూలాన్ని మీరు అన్వేషణ చేసేటప్పుడు వేరు తలంపులు వచ్చినా మీకు ఇబ్బంది లేదు, అన్ని పోతాయి. ఇవన్నీ దేశాలు మూల తలంపు మీద దేశాలు ఉన్నాయి. ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళి కొన్ని మిగతా తలంపులు వచ్చిన ఇబ్బందులు వాటి అంతటే అవకాశం లేక, ఉండటానికి అవకాశం లేకుండా అయ్యే బయటకు పోతా ఉంటాయి. వాటికి ఆధారం దొరకదు. మూల తలంపు మూలంలో అనగటం, ఇది లోపల నిజం దర్శనం ఇవ్వటం ఒకేసారి జరిగిపోతుంది. ఇది ఎక్కడ లైవ్ అయిందో అక్కడ నిజం ఉంది. ఆ నిజం మీకు స్వరూపంగా దర్శనం అవ్వటం సైలెంట్ అనేది ఇక్కడ ఒక ఇదే అదే బ్యాంక్లో ఇదే బ్యాంక్లో అనుకో, ఒక క్షణంలో అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, ఇవన్నీ కొన్ని క్షణాల్లో జరిగిపోతుంది. తర్వాత లోపల సత్యానికి కాలం లేదు, దూరం లేదు. మూల తలంపుకి కాలం ఉంది, దూరం ఉంది. పునర్జన్మలకు కూడా అయ్యే ఇది ఉండదు. రూపం లేకుండా అది స్వతంత్రంగా ఉండలేదు. అది రూపం లేకుండా ఉండలేదు కాబట్టి దానికి రూపాలు వస్తాయి. అదే పునర్జన్మలు అంటే ఆ పునర్జన్మలు కూడా పారమార్థిక సత్యం కాదు, వ్యవహారిక సత్యాలు. మీ ఇంటికి సమాధానం ప్రారంభమవుతాను. అసలు నీ హృదయంలో నిజం అనేది ఒకటి ఉండి దాన్ని తెలుసుకోవాలనే కాంక్ష కలుగుతా అంటే, దాన్ని తెలుసుకోవాలని అన్వేషణ కలుగుతా అంటే, దాన్ని తెలుసుకోవాలనేటువంటి ఒక లేనటువంటి ఆ కోరిక జిజ్ఞాస కలుగుతానంటే ఈశ్వరానుగ్రహం, ఈశ్వరానుగ్రహం ఉన్నట్టే గుర్తుంది. ఆ ఈశ్వరుని దయ లేకపోతే, ఈశ్వరుని కరుణ లేకపోతే అది తెలుసుకోవాలనే బుద్ధి కూడా మీకు కలగదు. అసలు బాగుపడాలనే బుద్ధి కలగదు. అసలు బాగుపడాలని మనం బాగుపడమని ఇతరులు చెప్పటం లేరు, ఆ బాగుపడాలనే బుద్ధి మనకు కలగటం లేరు. ఇతరులు మనం బాగుపడమని చెప్పటం లేరు, మనం బాగుపడాలనే బుద్ధి లోపల నుంచి కలగటం లేరు. జ్ఞానం అనేది లోపల నుంచి వచ్చేదే కానీ పైనుంచి పోసేది కాదు. శాంతి కూడా లోపల నుంచి వచ్చేదే కానీ పైనుంచి పోసేది కాదు. ఆనందం కూడా లోపల నుంచి ఉబ్బుకి ఉబ్బుకి లోపల నుంచి వచ్చేదే కానీ పైనుంచి పోసేది కాదు. అది ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది. ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది. ఆనందం లేకుండా, శాంతి లేకుండా, ఉనికి లేకుండా, అస్తిత్వం లేకుండా జ్ఞానం ఉండదు. ఆత్మాన్వేషణం చేయాలన్న కోరిక కలగటమే ఈశ్వరుని కృప అయ్యారు. ఇవన్నీ ఒక పక్కన పెట్టి నేను చెప్పిన మాటలు. ఈశ్వరుడని ఒకడు ఉన్నాడు అనేటువంటి నిర్ధారణ, పంచభూతాలను ఎవరైతే నియమిస్తున్నాడో, ఈ గాలిని నిప్పుని నీరుని ఎవరైతే నియమిస్తున్నాడో, నీ దేహాలను నీ మనస్సును ఎవరైతే ఆడిస్తున్నాడో, వాడే నా దేహాన్ని నా మనస్సును కూడా ఆడిస్తున్నాడనే ఆ బుద్ధి ఇంకా రాలేదు మనకి. అందుకే తొందరగా కోపాలు చేసుకుంటున్నాం. దైవ కృప ఉండే ఈశ్వరుని కృప రాకపోతే జిజ్ఞాసే రాదు. ఈ జ్ఞానాన్ని సముపార్జించాలని బుద్ధి కూడా నీకు కలగదు ఈశ్వరుని దయ లేకుండా. ఈశ్వరుని దయ, ఈశ్వరుని కరుణ లోపల నీకు ఆపరేట్ అవుతుంది. నీకు ఆపరేట్ అవుతుంది కాబట్టి ఈశ్వర అనుభవం పొందాలి, ఈశ్వర సాక్షాత్కారం పొందాలి. ఆ ఈశ్వర సాక్షాత్కారం అస్పష్టంగా ఉండదు,
మసక చీకటి కింద ఉండదు. అవునో కాదో, అవునో కాదో సరిగ్గా అనిపించటం లేదు, అలాగే ఉండదు. ప్రత్యక్షంగా స్పష్టంగా అనుభవం అవుతుంది. ట్యూబ్లైట్ లో చూసినట్టుండి కానీ కిరసనాల దీపంలో చూసినట్టుండు. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. అవునేమండి అవునేమండి అని ఊహించుకోవడం లేవు అక్కడ. అది ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. ప్రత్యక్షానుభవం ఇది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. సముద్రాధ్యాయంలో భగవంతుడు చెప్తాడు భగవద్గీతలో, ఇది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, ఇది ప్రత్యక్షానుభవం. ఆ దేహము, ఆ దేహము నేననే తలంపు నీకు ఎంత ప్రత్యక్షంగా ఉందో లోపల ఈశ్వరానుభవం అంత డైరెక్ట్గా నీకు వస్తుంది. ఎక్స్పీరియన్స్ లోకి వస్తుంది, ఇది మసక చీకట్లో చూసినట్టుండదు. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఆత్మాన్వేషణ కోరిక నీకు అసలు జిజ్ఞాస, ఆ జ్ఞానం రావాలని, ఆ జ్ఞానం సంపాదించాలి. ఏదో ఒక నిజం ఉంది నా హృదయంలో, ఆ నిజాన్ని నేను తెలుసుకోవాలి, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని తలంపు కలగడం కూడా ఇస్తాను. దయ లేకుండా నీకు రాదు అయ్యా. నువ్వు అంటున్నావు కదా నేను ఏదో తెలుసుకుంటాను, అది నేను స్వతంత్రంగా తెలుసుకుంటాను. నా స్వతంత్రంగా తెలుసుకోవడానికి ఈశ్వరుడి కంటే భిన్నంగా ఉన్నావాడు. ఆ పిడత కథ మనకు అర్థమైతే శంకరాచార్యులు వారు చెప్పింది, రమణ మహర్షి గారు చెప్పిన మాటలు మనకు అక్కర్లేదు. ఆ పిడత కథ మనకు అనుభవంలో ఓ పిడత పిడత మరి ఎప్పుడు ఆనందంగా ఉంటావు, లేదు మట్టిలో కలిసి మట్టిలో ఉండి మట్టిలో కలిసిపోతానంటే ఎక్కడికి, మట్టిలోనే ఉంది. అయితే మట్టిలో ఉన్నావు అనే భావన, మట్టిలో ఉన్నావు అనుకుని దానికి ఎందుకు రావటం లేదు? ఆ మట్టికి రూపం వచ్చింది, రూపం వస్తే దానికి పేరు పెట్టారు. ఆ మట్టికే నేను మట్టిలో ఉన్నానని, మట్టిలో కలిసిపోతాను, మట్టిలో కలిసిపోతాను, మట్టిలో ఉండి చెబుతాను. అది కూడా నేను బ్రహ్మమును తెలుసుకుంటాను, బ్రహ్మమును తెలుసుకుంటాను, ఆత్మను తెలుసుకుంటానని ఆత్మలో ఉండి చెబుతున్నాం. ఇదే మాట అర్థం చేసుకోండి, పరిగెత్తకండి. ఏంటి మీకు ఏదో ఎక్కడో ఏదో ఉంది, ఎక్కడ విచారణ లేక బుద్ధి లేక రాగండి, ఆలోచించండి. ఈ క్లూ నీకు అర్థం కావాలి. ముందు ప్రాపర్ అండర్స్టాండింగ్ ముఖ్యం. దానికి ఎందుకు వస్తాను నేను మట్టిలో లేవన్న భావన ఎందుకు వస్తాను? దానికి మట్టిలోనే ఉంది, కానీ మట్టి కంటే భిన్నంగా ఉన్నామని తలంపు దానికి ఎందుకు వస్తుంది? మట్టికి రూపం వచ్చింది, రూపం వచ్చాక నామం వచ్చింది. ఆ రూపంతో నామంతో తాదాప్యం పొందటం వల్ల మట్టిలో ఉంది, మట్టిలో లేవని అనుకుంటున్నాం. అలాగే మనం కూడా రూపంతో మన రూపంతో మన నామంతో తాదాప్యం పొందటం వల్ల ఆత్మలో ఉంది, ఆత్మలో లేవనుకుంటున్నాం. ఇది పిడతకం. నా దేహం ధరించినవాడు భగవంతుడు, నీ దేహం ధరించినవాడు భగవంతుడు, ఈ దేహం ధరించినవాడు భగవంతుడు, ఆ దేహం ధరించినవాడు భగవంతుడు. అన్ని పిడతలు మట్టితో మట్టితో తయారే. ఈ దేహాలన్నీ ధరించినవాడు భగవంతుడు అని అనుకున్నప్పుడు ఇంకా జ్ఞానం తప్పించి అజ్ఞానం ఎక్కడుంది? క్యాష్ డౌన్ చేయచ్చు. ఇక నువ్వు ఏదో చదువుతానికి ఇంటికెళ్ళి మీరు ముక్కు మూసుకోండి అంటే ఏంటది టీచింగ్? అది మనం నిజంగా చనిపోవటం అంటే గాలిపోవటం. మనం నిజంగా గాలి అయితే గాలిపోయినప్పుడు మనం పోతాం. నిజంగా మన శరీరం అయితే శరీరం పోయినప్పుడు మనం పోతాం. చనిపోవటం అంటే ముక్కులో గాలి బయటకు పోవటం అంతే కదా. ఆ గాలి అనుకోండి మనం, అది పోయినప్పుడు నిజంగా పోతాం, అది కాదు కదా. అది కాకపోయితే అది పోయినప్పుడు మనం పోవం. అంటే రమణ మహర్షి గారు కథ చెప్పారు, కల్పతరువు అంటే కోరిక నెరవేరుస్తుంది, అది కల్పతరువు అంటారు. అంటే మనం ఏ కోరిక అడిగితే అది ఇస్తూ ఉంటుంది. ఏది ఆ కల్పతరువు? అది తపస్సు చేయడానికి కూర్చునేటువంటి కల్పతరువు సాధించడానికి. అది అనుకున్నట్టు ముందే, అలా అనుకోవటాలే ప్రమాదాలు. వాడు ముందు అనుకున్నాడు, ఒక 5 సంవత్సరాలైనా తపస్సు చేసి భోజనం మానేయాలి, గాలి పీల్చుకుంటూ ఏదో నీళ్ళు తాగుతూ 5 సంవత్సరాలైనా తపస్సు చేస్తేనే కానీ కల్పతరువు మనకు దొరకదు. సరే తపస్సు కూర్చున్నాడు, ఆడు ఏమనుకుంటున్నాడు, 5 సంవత్సరాల వరకు మనం తపస్సు చేస్తేనే కానీ కల్పతరువు దొరకదు అనుకున్నాడు. భగవంతుడు ఏం చేశాడంటే తపస్సు చేయడం ప్రారంభించిన 5 నిమిషాల్లో కల్పతరువు ఇచ్చేశాడు. ఇదేంటి, 5 సంవత్సరాలు తపస్సు చేస్తేనే కానీ మనకి ఇది రాదు, 5 నిమిషాలకే ఇచ్చేశాడంటే బయట పడేశాడంట. మన పని జ్ఞానం ఇచ్చినా వచ్చి పుచ్చుకునేలా లేదు మనం. అది జ్ఞానం ఒకవేళ వచ్చినా పుచ్చుకునేలేము, ఒక దేవుడు ఇస్తానన్నా పుచ్చుకునేలేదు. భగవంతుడు నిజంగా 5 నిమిషాలకి ఇచ్చాడట. ఏంటి 5 సంవత్సరాలకని రాదు, ఇది 5 నిమిషాలకి ఇచ్చేసాడని అది బయటపడేసాడని కలుపుతారు. సేమ్ మన పరిస్థితి కూడా అలాగా లోపల ఈశ్వరుడు ఉన్నాడు. నేను తెలుసుకుంటాను నేను తెలుసుకుంటాను అంటున్నావు. నువ్వు నన్ను తెలుసుకో, నన్ను తెలుసుకొని తలంపులు చేసాడు వాడే. వాడి సహాయం చేసుకుని వాడు సహాయం అక్కడ రాకుండా వాడు నన్ను తెలుసుకోగలనని ప్రశ్న అడుగుతున్నాడు. లోపల ఉన్నాడు, నన్ను తెలుసుకో నన్ను తెలుసుకో అంటున్నాడు. వాడు ఎవడండి? లోపల ఈశ్వరుడు అంటున్నాడు. నన్ను తెలుసుకో నన్ను తెలుసుకోని బుద్ధిని కలగజేసేవాడు ఎవడు? వాడే. ఎవడైతే నీకు బుద్ధిని కలగజేస్తున్నాడో వాడు సహాయం లేకుండా వాడిని తెలుసుకుంటాను అడిగే ప్రశ్న ఎలాగా ఉంది? వాడి సహాయం వల్ల వాడిని తెలుసుకోవాలనే బుద్ధి కలిగిందని వీడికి తెలియటం లేదు. ఎవరికి? వీడికి తెలియటం లేదు, సైతాన్ని తలంపుకు తెలియటం లేదు. అయినా వాడు ఏమనుకోడు, మన సహాయం, మన సహాయం వల్ల వీడికి తెలుసుకోవాలనే బుద్ధి కలిగిస్తుందని మట్టికి వాడు వాడు ఏమనుకోడు, వాడు అనుకోరు. ఉంటారంతే కానీ వాడు అనుకోరు. ఒకసారి తల్లి పిల్లలు నేర్చుకుంటున్నాడు, ఒక్క తాపు తను కాలుతో తనుతాడు తల్లిని. అయితే అడి అది తల్లి ఏమనుకోదు, చైతన్యం కూడా నా సహాయంతో నన్ను తెలుసుకో, నేను బుద్ధి కలిగి నేను స్వతంత్రంగా తెలుసుకోవాలని బుద్ధి కలుగుతాను, నేను స్వతంత్రంగా ప్రయత్నం చేస్తున్నా అనుకున్నాను. వీడు అనుకున్నా అలాగే చైతన్యం అనుకోదు. నా సహాయం వల్ల వీడు ఎలా అనుకుంటున్నారనే సంగతి మర్చిపోయాను. చైతన్యం అనుకోదు, అనుకోవడం ఒక తలంపు, మరి ఉంటారు కానీ ఏం అనుకోడు. ఉండేది చైతన్యం, అనుకునేది మనస్సు, అది వశిష్టమే కదా చైతన్యాన్ని పొంది కలగదు. అంటే వాడు లోపలరా లోపలికి రా లోపలికి రా అంటున్నారు. లోపల ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? లోపలికి రా లోపల. నీకు లోపలికి వెళ్ళాలనే బుద్ధి ఎవరో ఎవరి దైవాలు కలుగుతుంది? వారి దైవాలు కలుగుతాం. వారి సహాయం లేకుండా తెలుసుకోవాలని ప్రశ్న అడిగితే దానికి సమాధానం బయట నుండి లోపలికి వెళ్ళటానికి నువ్వు ప్రయత్నించాలి. వారు లోపల నుంచి రాండి రండి అంటున్నారు, లోపల నుంచి రెండు అంటున్నారు. నువ్వు గర్భ దాటి లోపలికి వెళ్ళకుండా నువ్వు బయట నుంచి ఉన్నావు, నువ్వు లోపలికి వెళ్తాను. వారు రెండు 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 అంటున్నారు, దయచేయండి దయచేయండి అంటున్నారు లోపల వారు. నువ్వు లోపలికి వెళ్ళాలి కదా, అక్కడే నిలబడి అక్కడే నిలబడుతున్నావు. లోపలికి వెళ్తానికి నువ్వు ప్రయత్నం చేయించిన ఆ ప్రయత్నం రవంతా ముళ్ళంతా చేసి సరిపోదు. వారు లోపల ఉన్నాడు, నువ్వు బయట ఉన్నావు. ఆ లోపలికి వెళ్ళే పని ఉంటే రవంతా ప్రయత్నం చేస్తే సరిపోతుంది. వారు లోపల నుంచి పిలుస్తున్నారు, వారి ఆహ్వానం ఎప్పుడైనా ఉండనే ఉంది. లోపల ఆహ్వానిస్తున్నాడు, లోపల ఆహ్వానిస్తున్నాడు. లోపలికి వెళ్ళే ప్రయత్నం రవంత చెయ్యి. భగవద్ అనుగ్రహం ఉంటే, భగవంతుని దయ అంటే గడపను దాటం అంటే తెలుగు, మాయని దాటం కూడా అంతే తెలియదు. వారికి సరిగ్గా మర్యాద చేయలేదు, మర్యాదలు చేయలేదు. వీరికి సరిగ్గా మర్యాదలు చేయలేదు. వారేమనుకుంటారు, వీరేమనుకుంటారు అనుకుంటాం అనుకోండి మనం. వారికి సరిగ్గా మనం మర్యాదలు చేయలేదు, వీరికి సరిగ్గా మర్యాదలు చేయలేదు. వారేమనుకుంటారు, వీరేమనుకుంటారు అని ఎవరు అనుకుంటుంది? నేను అనుకుంటాను. వారు ఎక్కడున్నారు? నేనులో ఉన్నారు. వీరెక్కడున్నారు? నేనులో. ఆ నేను అనుకుంటే వారు లేదు, వీరు లేరు. అప్పుడు మీకు అర్థం కాకపోతే కోటి జన్మ వచ్చితే మీకు జ్ఞానం రాదు. వారు బయట లేరు, నేనులో ఉన్నారు. వీరు బయట లేరు, ఎక్కడున్నారు? నేనులో ఉన్నారు. వారేమనుకుంటారు, వీరేమనుకుంటారు, వారేమనుకుంటారు, వీరే వారు వీరు ఎక్కడున్నారు? నేనులో ఉన్నారు. నేను ఆ నేను అడిగిపోతే వారు లేరు, వీరు లేదు, లేకుండా వారు లెస్ మైండ్ లెస్ వరల్డ్ లెస్ మీకు అసలు అక్కడ మీకు అర్థం కాకపోతే మీకు కోటి జన్మలు వచ్చినా మీకు సాధన చేసినా మీకు జ్ఞానం రాదు. మీకు గొప్ప నొప్పి కాదు ఇది. అసలు ఇంకోటి మన మనలో లోపం ఎక్కడ ఉందంటే మనలో నెగిటివ్ యాక్షన్ ఉంటుంది. నెగిటివ్ యాక్షన్ అంటే శుభం మీద కోపం వస్తే పుల్లం పార్టీ, పుల్లం మీద కోపం వస్తే శుభం పార్టీ. ఈ కింద మీద కల్పించి గొడవలండి. శుభం మీద కోపం వచ్చేసిన అనుకోండి పుల్లం మంచిది కాకపోయినా పుల్లం పార్టీ, పుల్లం మీద కోపం వచ్చిందనుకోండి శుభం మంచిదే ఒక్కర్లేదు శుభం పార్టీ. కానీ మన ఇండియాలో ఓట్లన్నీ కూడా అంతే. కాంగ్రెస్ మంచిదే ఒక్కర్లేదు, తెలుగుదేశం పార్టీ మీద కోపం వచ్చిందని కాంగ్రెస్ ఓట్లు వేయటం. కాంగ్రెస్ మీద కోపం వచ్చిందనుకోండి తెలుగుదేశం పార్టీ మంచిదే ఒక్కర్లేదు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆలోచించి ఓటేసి కూడా ఎవడు ఒక్క లేడు. నెగిటివ్ ఓట్లు ఇండియాలో పడి ఉన్న నెగిటివ్ ఓట్లు స్నేహాలు కూడా నెగిటివ్. మీకు నెగిటివ్ యాక్షన్ ఉంటకాలం మీకు జ్ఞానం రాదు. నెగిటివ్ యాక్షన్, నెగిటివ్ థింకింగ్, ఈ చిన్న విషయం మీకు అర్థం కానప్పుడు మీకు జ్ఞానం ఏంటి? అది నెగిటివ్ థింకింగ్ నిలబడదు. మీకు మీరు మీద కోపం వచ్చాడు ఓటేసేవాడు ఎమ్మెల్యే అయితే మీకు కలిసి వచ్చింది ఏంటి? నువ్వు సుబ్బారావు సుబ్బారావు లాగానే ఉంటాడు. ఎంతవరకు ప్రపంచంలో నెగిటివ్ థింకింగ్ వల్ల, నెగిటివ్ యాక్షన్ వల్ల ఎవడు జ్ఞానం కాలేదు. పెద్ద కోళ్ళ మీద కోపం వస్తే చిన్న కోళ్ళ పార్టీ, చిన్న కోళ్ళ మీద పార్టీ వస్తే పెద్ద కోళ్ళ పార్టీ. ఆ పెద్ద కోళ్ళ మంచిగా ఒక్కర్లేదు, చిన్న కోళ్ళ మీద కోపం వస్తుంది, పెద్ద కోళ్ళ తరపుకి వెళ్ళిపోతుంది అత్తగారు. ఆ ఉన్న ఎక్కడ దానికి రాసేస్తుంది. ప్రేమ అక్కర్లేదు, ఆవిడ మీద ఇష్టమే కాదు. ఇంకా వీరి మీద కోపం లేదు. మనం చేసే పనులు తింగర్ అదే ఉన్నదే లోపల తింగర్ నేను ఆ తింగర్ నేను మంచి పనులు ఎక్కడ చేస్తుంది చూడు పనులు లేదు. ఆ చెంగర్ దేనికి సమాన దృష్టి వస్తుందో, సమబుద్ధి వస్తుందో దానికి ప్రేమ. చెంగర్ దేని ఏం ప్రేమిస్తుంది, ఎవరిని ప్రేమిస్తుంది? చెంగర్ దేనికి సమర్థం వస్తుందో, దాని చెంగర్ దేనికి శ్వాసయోగం కావాలా? సమాన దృష్టి చెంగర్ దేనికి ఎక్కడ వస్తుంది? కొన్ని చెనుకోవాలి ఏదైనా పొరపాటు చేస్తున్నాయి అనుకోండి, ఆ చెంగర్ దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేయదు. ఎందుకంటే జీవిత ఎడ్యుకేషన్ ఉంటే కదా. అప్పుడు వాడు లోపలికి రమ్మంటున్నాడు. వాడు నువ్వు అనుకున్నట్టు లేడు, వాడు వాడు ఉన్నాడు కానీ నువ్వు అనుకున్నట్టు మటుకు వాడు లేడు, ఉన్నాడు అక్కడ ఉంటాం. కానీ నువ్వు ఏమనుకున్నావు వాడు ఎలా ఉంటాడు అనుకుంటున్నావు అలా లేడు. వాడు సర్వశక్తిమంతుడు, సర్వసాక్షి, నిజంత. నీకు అసాధ్యం ఉంది కానీ వాడికి అసాధ్యం అంటే ఏమి లేదు. అంటే నీకు లోపల నుంచి అది నీలో హృదయంగా లోపల నుండి అది లోపల నుండి నీకు పిలుస్తాను. లోపలికి వెళ్తాను కొంచెం ప్రయత్నం చేయటమే, లోపల లోపలికి వెళ్ళాలనే ప్రయత్నం చేయటం మొదలుపెట్టావనుకో అది కూడా లోపలికి రమ్మని పిలుస్తుంది. నువ్వు లోపలికి వెళ్తాను ప్రయత్నం మొదలుపెట్టావనుకో అది కూడా నీ తెలియచేట్లు కాదు, అది కూడా వారు అనుగ్రహం. అది కూడా అంతే, అది అంతా అనుగ్రహమే, అంతా దయే, అంతా ఆత్మే, అంతా చైతన్యమే. ఒక లోపలికి పిలిపొందినప్పుడు నువ్వు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసావనుకో నీ తెలియచేట్లు వెళ్ళవు, అది కూడా వారి దగ్గర లోపలికి వెళ్ళు. అంతా అది ఉన్నదేది. భగవాన్ ఎవరైనా అడిగేవారు చైతన్యం ఉందా అని, చైతన్యం ఉందని ఆయన చెప్పేవాడు కదా ఉన్నదేవి అంటే ఇంకా తప్పించేది లేదని. అంటే భగవాన్ చెప్తున్నారు మీకు ఎప్పుడైనా ఎవరి మీదైనా కోపం వస్తే ఎవరి మీద కోపం పెట్టుకోకండి, మీ మీద మీ మీద మీరే కోపం పెట్టుకోండి, ఆ దొంగరి మీద కోపం పెట్టుకోండి. అంటే రెండు మనసులు కలిస్తే ముచ్చట్లు, రెండు చేతులు కలిస్తే చప్పట్లు. మిమ్మల్ని చూసి నా ముఖం ఎటు పెట్టుకుని, నేను నన్ను చూసి మీ ముఖం ఎటు పెట్టుకుంటే ఇంకా ముచ్చట్లు ఏమన్నా? రెండు మనసులు కలిస్తే ముచ్చట్లు, రెండు చేతులు కలిస్తే నేను చప్పట్లు ఇక్కడ భగవానే ఉన్నారంటే నువ్వు నేను ఎలా అనుగ్రహిస్తున్నాను అలాగే నన్ను తెలుసుకోవాలనే కాన్స్ ఉన్నప్పుడే ముచ్చట్లు చప్పట్లు లభిస్తున్నాను. ఈశ్వరుడికి తెలియబడాలని ఎలా వేదన పడుతుంది ఆయన తెలుసుకోవాలి వేదన ఉన్నప్పుడే సక్సెస్ అవుతున్న పని. రెండు మనసులు కలిస్తే ముచ్చట్లు, రెండు చేతులు కలిస్తే చప్పట్లు. రెండు చేతులు కలవకపోతే చప్పట్లు లేవు, రెండు మనసులు కలవకపోతే ముచ్చట్లు లేవు. అలాగే నీ లోపల ఆ తెలియబడాలనే కాంక్ష, తెలియబడే వస్తువు గంటల్లో తెలుసుకోవాలనే కాంక్ష ఉన్నప్పుడు అది నీకు యూనిటీ వస్తున్నప్పుడు అదే నీవు ఇది నీవు. కొంతమంది బాగా స్నేహంగా ఉన్నవాడు ఎలా చెప్తారంటే వారు చెప్తే ఏం చెబుతున్నాయంటే అలా చెయ్యి. కొంతమంది బాగా స్నేహంగా ఉన్నవాడు ఎలా చెప్తారంటే వారు చెప్తే ఏం చెబుతున్నాయంటే అలా చెయ్యండి అంటారు. ఆ స్నేహం అంటే స్నేహితుల లక్షణం ఏంటంటే శరీరాలు ఏగా ఉంటారు, మనసు ఒకటిగా ఉంటుంది, అదే స్నేహం. ఆ మనసు ఒకటైనప్పుడు వాడికి వచ్చే కష్టం వీడు అనుకుంటాడు, వీడికి వచ్చే ఏదైనా కష్టం వస్తే వాడు అనుకోండి. వాడికి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి తనకే వచ్చింది అనుకుంటాడు. ఆ స్నేహితుల మధ్య అవినాభావ సంబంధం, ఏ ఫ్రెండ్ నీడ్ ఏ ఫ్రెండ్ ఏంటి అంటే స్నేహం అంటే ఏమి లేదు. స్నేహం అంటే మనసు ఒకటి ఉంటుంది, మీ శరీరాలు రెండుగా ఉంటాయి, అంతకంటే అది స్నేహం. దుర్యోధనుడి గురించి కర్ణుడికి చెప్తారు వాడితో నీకు స్నేహం అంటాడు. అయిపోయింది అయిపోయింది, ఇంతకాలం స్నేహం చూసాం, ఈ కష్టకాలంలో మటుకు దుర్యోధను నేను విడిచిపెట్టినాడు కాదు. నేను దుర్యోధన అటువంటి వాడు ఇటువంటి వాడు అని చెప్తున్నాడు, కానీ ఈ పరిస్థితిలో వాడిని నేను విడిచిపెట్టినాడు, ఎట్టి పరిస్థితిలో వాడిని విడిచిపెట్టినాడు, అది స్నేహం. ఈ కృష్ణుడు మాయ మాటలు చెప్పాడు అడికి, అది ఇదే మాయదేవుడు. ఎవరికి ఆ కర్ణుడికి ఏం చెప్పాడు, ఎందుకు ఆడుకోవడానికి తెలుగుతారా, పదవలేదా నీకు పడేస్తా అన్నాడు. ఈ స్నేహాన్ని విడిచిపెట్టుకుని పదవి ఇచ్చివద్దు బాబు అన్నాడు. మంచి చెడ్డ అయిపోయింది, ఆ స్నేహం విడిచిపెట్టినాడు. అలాగే గాంధీ గారు కూడా కృష్ణుడిగా ఏం చేశారంటే పాకిస్తాన్ జిన్నా వాళ్ళు వచ్చింది, అలా మన భారత మన దేశం ఒకటే రెండు మొక్కలకి విడిపోయింది. భారతదేశం ఒకటి పాకిస్తాన్, రెండు ఇండియా. అందుకే ఇండియాని కొంతమంది హిందుస్థాన్ అని పేరు పెట్టుకుంటున్నారు. ఒకటే దేశం రెండు మొక్కల కింద విడిపోయింది. ఈ పాకిస్తాన్ రావడానికి కొంతమంది ముస్లింలు, ముస్లిం నాయకుడు జిన్నా, జిన్నా కారణం. ఈ పాకిస్తాన్ విడదీసేయడానికి మన భారతదేశం పాకిస్తాన్ విడదీసేయడానికి జిన్నా కారణం. గాంధీ గారు కృష్ణుడు ఏ పని చేశాడో కర్ణుడి దగ్గరికి వెళ్ళి గాంధీ గారు కూడా అదే పని చేశారు. స్వయంగా జిన్నా ఇంటికి వెళ్ళిపోయి ఆయన పిలవకుండా ఆ ప్రధానమంత్రి నువ్వే చేసుకుంది కానీ దేశాన్ని ఎడగొట్టద్దంట. నేను దేశాన్ని ఎడగొట్టను అనుకోండి, మరి హిందువులందరూ మెజార్టీ కదా, నాకైతే పదవి ఇచ్చి పది రోజులు తీసేస్తే మరి నా పాకిస్తాన్ అవుతుంది బాబు, నీ పదవి నాకు వద్దని అడగదు. అందుకని మీరంటే నాకు పూజ బాగుంది, అసలు మరి మీరు మా ఇంటికి రావటం విశేషం, మీరంటే నాకు గౌరవం ఉంది, నిజంగా గౌరవం ఉంది. గాంధీ గారు పోయినప్పుడు జనం ఏడ్చాడు పాపం, రాజకీయంగా విరోధంలో ఉన్నా ఏడ్చాడు. కొంతమందికి ప్రైవేట్ గొప్పవాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, ప్రైవేట్ ఒపీనియన్స్ వేరుగా ఉండొచ్చు, నా అభిరుచులు వేరుగా ఉండొచ్చు, మీ అభిరుచులు వేరుగా ఉండొచ్చు అని. కానీ ఒక మనిషిని చూసేటప్పుడు మన వ్యక్తిగత అభిరుచులను బట్టి చూడకూడదు, జనరల్గా చూడాలి. నేను మీ వంక చూస్తున్నాను అనుకోండి, మీ ప్రైవేట్ మీ అభిరుచులు వేరుగా ఉండొచ్చు, నా అభిరుచులు వేరుగా ఉండొచ్చు అని. కానీ మీ ఔన్నత్యాన్ని చూసేటప్పుడు జనరల్గా చూడాలి. అలాగే జిన్నాకి గాంధీ గారికి అభిప్రాయాలు ఉండే ప్రైవేట్ ఒపీనియన్స్ వేరు, ఇద్దరు అభిప్రాయాలు. కానీ గాంధీని చూసినప్పుడు జనరల్గా చూడగలిగాడు జిన్నా, అందుకే పోయి ఇప్పుడు ఏడ్చాడు నిజంగా. అది ఇంతకీ ఎందుకు అది స్నేహం ఎవరిది, కర్ణుడు. ధర్మరాజు కూర్చున్న కూర్చుడో నేను కూర్చోబెడతా అన్నాడు కృష్ణుడు గాంధీ గారు జిన్నాని చెప్పినట్టు నువ్వు అన్నాడు. అది స్నేహం. అనుగ్రహం లేకపోతే అన్వేషణ చేయాలనిపించదు అయ్యా. రెండు మనసులు కలిస్తే ముచ్చట్లు, రెండు చేతులు కలిస్తే చప్పట్లు. అలాగే లోపలిగా వస్తువు తెలియబడాలని, మీకు తెలియబడాలని అది ఎలా అనుకుంటుందో తెలుసుకోవాలని కూడా మీకు కూడా ఉండాలి. అప్పుడు రెండు, ఆ రెండు ఉన్నప్పుడే మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంటే ఆత్మార్థం ఆత్మ నీకు ఎలాగైతే తెలియబడాలని అనుకుంటుందో నువ్వు కూడా దాన్ని తెలుసుకోవాలని అనుకుంటేనే ముచ్చట్లు చప్పట్లు రెండు సమానంగా ఉండాలి. ఇంత గొడవ విన్నాక వీడేమంటాడు తెలుసండి, ఇంతకీ జ్ఞానం కలగాలంటే గురువు అవసరం అంటున్నాడు. ఇంతవరకు చెప్పేది ఏంటి, అడిగి పాడు తెలియజేటను బట్టి అడిగి పొందాలని. ఇంత గొడవ చెప్పుకొచ్చాక మళ్ళీ ఇది అడిగి ప్రశ్న ఏంటి, గురువు గారు సహాయం అక్కర్లేదు. అంటే రమణ మహర్షి గారికి కూడా భాష గురువు లేకపోయినా అరుణాచలిస్తాడు గురువు అయ్యాడు. ఒకసారి జిడ్డు కృష్ణమూర్తి గారి మెడ్రాసులో ఏం చెప్పారంటే గురువు అవసరం లేకుండా జ్ఞానం పొందొచ్చు అని చెప్పారు. అది ఎవరో తప మోసుకొచ్చారు, ఎవరి దగ్గరికి, భగవాన్ దగ్గరికి మోసుకొచ్చారా తప. ఏమంటే వాళ్ళని జేకే గారు ఇలా అంటున్నారు, అప్పుడు భగవాన్ మాట చెప్పారు, ఒకవేళ జేకే గారికి గురువు అవసరం లేకుండా జ్ఞానం వస్తే రావచ్చు, కానీ ఇతరులకు ఎవరికి గురువు అవసరం లేదని ఆయన ఎలా చెబుతూ ఆయన చెబితే ఏంటి, అది ఎలా సాధ్యం. ఒకవేళ ఆయనకి అక్కడ లేదు వచ్చు గురువు, ఇతరులకు ఎవరికి గురువు ఒక్కలేదని చెప్పడానికి ఆయన ఎవరు అన్నారు భగవాన్. అంటే గురువు యొక్క అవసరాన్ని అంగీకరిస్తున్నారు. అంటే ఏమి లేదు, మన భగవంతుని హృదయపూర్వకంగా ఆరాధించగా ఆరాధించగా ఆ భగవంతుడే మనకి కాళ్ళు చేతులు తెరుక్కుని గురు రూపంలో వస్తాడు. ఈశ్వరుడే గురు రూపంలో వస్తాడు. ఈశ్వరుడు నా గురువు, నా ఆత్మ నా భగవతే. విశ్వము అనేక జన్మలు ఆరాధించగా ఆయనే కాళ్ళు చేతులు చదువుకుని శరీరాన్ని తొడుక్కుని గురు రూపంలో దర్శనమిస్తారు. గురు వేరు, చైతన్యం వేరు, ఆత్మ వేరు, దేవుడు వేరు కాదు. దేని పర్యాయ పదాలు ఇది అడిగి చెప్పమంటాడు. గురువు ఉండాలా? మరి ఇంకోటి అడుగుతున్నాడు, ఉంటే ఎంతకాలం ఉండాలా గురువు అని? ఆ గురువు అవసరమా? ఒక అవసరానికి ఎంతకాలం? డాక్టర్ గారు ఎంతకాలం? డాక్టర్ గారు ఎంతకాలం అవసరానికి? ఇది జబ్బు తగ్గే వరకు అవసరం. ఇది జబ్బు తగ్గేది కాబట్టి డాక్టర్ గారు రోజా అవసరం. ఈ చర్మగారు ఎలాగ తగ్గదు? తీరా ఫెడ్రస్ డాక్టర్ గారు. గురువు అవసరమా? గురువు అవసరం అయితే ఎంతకాలం అవసరం? ఏ భగవాన్ చెప్తున్నారు? భగవాన్ స్పష్టంగానే చెప్తున్నారు, నిస్సందేహంగా చెప్తున్నారు, సందేహరహితంగానే చెప్తున్నారు. గురువు ఎంతకాలం అవసరం అంటే మీకు వ్యక్తి భావన ఉన్నంతకాలం, దేహమే ఆత్మ అనుకునేంత కాలం, దేహమే సత్యం అనుకునేంత కాలం, దేహమే సర్వస్వం ఉన్నంత కాలం, మీకు దేహాత్మ బుద్ధి ఉన్నంత కాలం గురువు అవసరమే. స్పష్టం అవసరమేమో అంటలేదు, అవసరమే. కాబోసి మాటలు అక్కడ లేవు. రోగం ఉన్నంతకాలం వైద్యుడు అవసరమే, అజ్ఞానం ఉన్నంతకాలం, అవిద్య ఉన్నంతకాలం గురువు అవసరమే. భగవాన్ చెప్తున్నారు చూడు, నువ్వు ఆత్మ, నువ్వు ఆనంద స్వరూపుడివి, నువ్వు ఆనంద స్వరూపుడు. ఎప్పుడు కూడా ఆనందం అఖండ వస్తువులో ఉంటుంది, ఖండఖండ వస్తువులో ఆనందం ఉండదు. ఆనందం అఖండంగా ఉంటుంది, అఖండంగానే చైతన్యమే. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, నువ్వు ఆత్మవే, నువ్వు చైతన్యమే, కానీ దాన్ని నువ్వెవరవో ఆత్మవే, నువ్వెవరవో చైతన్యం. కానీ ఏం చేస్తావంటే ఆ చైతన్యాన్ని తీసుకొచ్చి నీ దేహానికి పరిమితం చేసుకుంటుంది. ఆ పరిమిత బుద్ధి, ఆ హద్దులతో కూడిన బుద్ధి, ఆ పరిమితులతో కూడిన బుద్ధిని ఓరగొట్టడానికి గురువు అవసరం. వండర్ఫుల్ టీచింగ్. నువ్వు చైతన్యానివే, నువ్వు చైతన్యానివే, కూడా తెలియకపోయినా నీకు పర్లేదు. దాన్ని ఏం చేస్తున్నావు? చైతన్యాన్ని తీసుకొచ్చి దేహానికి పరిమితం చేస్తున్నావు. దేహమే చైతన్యం అనుకుంటున్నావు, దేహానికి పరిమితం చేస్తున్నావు. నువ్వు ఆత్మవే, కానీ ఆత్మ దేనికి పరిమితం చేస్తున్నావు? దేహానికి. నువ్వు ఆత్మవే కానీ దేహానికి పరిమితం చేస్తున్నావు, అంటే దేహమే ఆత్మ అనుకుంటున్నావు. ఆ బుద్ధి నీకు పోయే వరకు, ఆ బుద్ధి నశించే వరకు, దేహాత్మ బుద్ధి నశించే వరకు నీకు గురువు అవసరమే. ఆ దేహాత్మ బుద్ధి పోయిన మరుక్షణంలో నువ్వు చైతన్య స్రవంతులు ఐక్యం వెళ్ళిపోతావు. వ్యక్తిగతంగా ఆలోచించే ఆలోచన నశిస్తుంది, అసలు వ్యక్తిపరమైన ఆలోచన నశిస్తుంది. ఎప్పుడు నీకు దేహాత్మ బుద్ధి నశించినప్పుడు. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, ఈశ్వరు మీద ఆప్యాయత కలిగినా, ఈశ్వరు మీద భక్తి కలిగినా అది కూడా ఆయన దయ. ఒకవేళ నీకు నిలకడలేని భక్తి నిలకడైందనుకోని అది కూడా ఆయన దయ. అంటే భగవాన్ చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే, నీకు గురువు మీద నీకు ఒక భక్తి కలిగినా అది కూడా గురువు దయే, అది కూడా గురువు దయే. యేసుక్రీస్తు చెప్పాడు, నీ తెలివితేటను బట్టి చల్లబడిపోయిన ఒక వెంట్రుకను కూడా నల్లగా చేసుకోలేవు. నీ జుట్టులో ఒక వెంట్రుక కనుక చల్లబడిపోతే నీ తెలివితేటను ఉపయోగించి ఒక వెంట్రుకను కూడా నువ్వు నల్లగా చేసుకోలేవు అని యేసు అంటాడు బైబుల్లో. హృదయశుద్ధి గల వారి ధన్యులు, వారి దేవుని సూచిద్దరు. సాత్వికులు ధన్యులు, వారు స్వతంత్రించుకుంటారు. కొంతమంది పేచి వస్తే పెంచేస్తా ఉంటారు, కొంతమంది పేచి వస్తే పెంచడం పరిష్కారం చేయడానికి చూస్తారు. అలా పరిష్కారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు దేవుని దగ్గర పాత్రలు అవుతారు అంటాడు బైబుల్లో. ఆ సమాధాన పరిచేవారి ధన్యులు, వారు ఈశ్వరుని యొక్క దయకి పాత్రులు అవుతారు, ఈశ్వర జ్ఞానానికి పాత్రులు కూడా వారసులు అవుతారు. బైబిల్ వివాచ, ఈశ్వరుని ఆస్తి కట్టడం, ఈశ్వరుని ఆస్తి అంటే జ్ఞానం, దానికి నువ్వు పాత్రుడు అవుతుండాలి, వారసులు అవుతావు. అక్కడ దయ చూపించకుండా వాడికి మామూలుగా హక్కు ఏర్పడింది, వారసులు అయిపోతాడు వాడు. అంటే రైట్ వచ్చేస్తాడు అతను వాడికి, ఎవరు సమాధాన పరిచేవాడికి రైట్ వస్తుంది అతను వాడికి. పెట్టి తింటే పర్లేదు, కొన్ని నువ్వు పెట్టకుండా తింటారు. పెట్టి తిట్టే పర్లేదు, నాకు మూతహకుండా ఉంది. ఏం పెట్టి వెళ్ళదు, తిట్టి ఉంటుంది అక్కడ. అది పెట్టేవాడికి తిట్టి హక్కుండా, కానీ పెట్టినవాడికి తిట్టే హక్కులేదు అసలు. ఇది బైబిల్ చెప్పి, యేసుకి చెప్పి, అది నువ్వు వారసులు అవుతావు. సమాధాన పరిచయ మనస్సు కనుక నేను ఉంటే వారసులు అవుతావు, పాత్రుడే ఉండాలి, వారసులు అవుతావు. అంటే నీకు రైట్ ఏర్పడుతున్నాను. ఆ గురువు పట్ల, గురువు దయ వల్లే నీకు గురువు ఏమైంది, ఆప్యాయత కలుగుతుంది. గురువు ఏంది, ప్రేమ కలుగుతుంది. ఆయన దయ వల్లే నీకు ప్రేమ కలుగుతుంది. అంతేకాదు, ఆయన పట్ల నీకు శరణాగతి చేస్తావు, పరిపూర్ణ శరణాగతి. జ్ఞానం తోడు సమానం. ఈశ్వరం ఇష్టం, మన ఇష్టం. ఆయన సంకల్పం, మన సంకల్పం. మన సొంత సంకల్పం అంటే ఏమి ఉండదు. ఆయన సంకల్పమే, మన సంకల్పం. ఆయన ఇష్టమే, మన ఇష్టం. అప్పుడు నీకు అసలు దుఃఖం వచ్చే అవకాశం లేదు. అంటే గురువు చేసే నీకు గొప్ప సహాయం ఏంటంటే, నువ్వు ఆత్మలో ఉన్నావు, ఆత్మకి బలంగా ఉన్నావు అనుకుంటావు, నీ లోపలికి పంపించి నీకు అంతర్దృష్టి కలిగించి ఆ దిన్న తలంపు తొలగిస్తావు. ఎందుకు భగవాన్ చెప్పేది ఏంటంటే, నీకు దేహాత్మ బుద్ధి ఉంది, దేహాత్మ బుద్ధి ఉంది. నువ్వు ధ్యానం చేస్తావు అనుకో, జపం చేస్తున్నావు అనుకో, జపం చేయటం వల్ల ధ్యానం, మందులు తింటే రోగం తగ్గాలి. ఆ మందులు తింటే వల్ల రోగం పెరుగుతా అంటే మందులు ఎందుకు? నీ దేహాత్మ బుద్ధి నశించాలి. నువ్వు జపం చేసి ధ్యానం చేసి దేహాత్మ బుద్ధిని పెంచుకుంటా అంటే జపం ఎందుకు, ధ్యానం ఎందుకని? నువ్వు జపధ్యానం అనేది దేనికి? జపం చేసి ధ్యానం చేసి దేహమే నేనంటే బుద్ధిని పెంచుకుంటా అంటే దేహమే సర్వస్వం దేహమే సత్యం అని బుద్ధిని పెంచుకుంటా అంటే నువ్వు జపం వల్ల ప్రయోజనం ఏంటి, ధ్యానం వల్ల ప్రయోజనం ఏంటి? నువ్వు మందు ఎందుకు తింటున్నావు? రోగం తగ్గటానికి. రోగం తగ్గకపోయినా పర్లేదు, రోగం పెరుగుతుంట, మందుల వల్ల ప్రయోజనం ఏంటి? ధ్యానం చేసి 4-5 గంటలు ధ్యానం చేసి 5-5 గంటలు ధ్యానం చేసి దేహమేనే బుద్ధి పెంచుకుంటా అంటే ఆ ధ్యానం ఎందుకు చేసినట్టు? సాధన ఎందుకు చేస్తున్నావు? దేహాత్మ బుద్ధి తగ్గటానికి. నీ సాధన వల్ల దేహాత్మ బుద్ధి పెరుగుతాంటే ఇంకా సాధనతో ప్రయోజనం ఏంటి? నువ్వు తినే మందుల వల్ల నీకున్న రోగం పెరుగుతుంటే మందులు వాటే ఇంటికి దేనికి? ఇదే కదా సబ్జెక్ట్. నీకు లోచూపు కలగకుండా, నీ ముఖం జ్ఞానం వైపు తిరగకుండా, అక్కడ సూర్యుడు ఉన్నా నీ ముఖం అటు తిరగకపోతే అని కనపడ్డం ఉన్నా కనపడ్డం. అదేవిధంగా నీ హృదయంలోకి నీ ముఖం అటు తిరగకుండా, నీకు లోచూపు కలగకుండా, గంభీరత రాకుండా, దూరదృష్టి రాకుండా, ఆ అంతర్దృష్టి రాకుండా, నీకు అంతర్ముఖత్వం రాకుండా, నీకు సాక్షాత్కారం రానే రాదు. హై స్కూల్ విద్య నీకు పూర్తి అవ్వకుండా కాలేజీలో నేను నేర్చుకోలేదు. అంతర్ముఖ దృష్టి కలగకుండా నీకు అసలు ఆత్మజ్ఞానం రాని రాదు. అసలు ఆ లోచూపు లేని వాడికి లోపల వస్తువు వెలుకులోకి రాదు. ఆ లోచూపు కలగజేయడానికి ప్రయత్నం చేసేవాడే గురువు. ఆ లోచూపు ఎవరైతే కలగజేయడాడు గురువు కాదు, రాక్షసుడు. ఎంతకాలం చెప్పుకుంటావు రాముడు గొప్పవాడు కృష్ణుడు గొప్పవాళ్ళే? నేను ఎలా ఎంతకాలం చెప్తాం? ఒక కృష్ణుడు వచ్చేది వేడు, ఇంకో కృష్ణుడి కోసం ఎదురు చూస్తాను. మరి ఈ కాలం మాట, ఇప్పుడున్న కాలం మాట ఏంటి? వర్తమాన కాలం మాట ఏంటి అసలు? మనం అందరం వర్తమాన కాలాన్ని ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు రాముడు గొప్పవాడు, కృష్ణుడు గొప్పవాడు, అయితే బాణం ఎన్నారని చెబుతున్నాడు గొప్పవాడని. చేతి గంటలో ఎంతో డబ్బు ఉంది, నీ దగ్గర డబ్బు ఏంటి? నువ్వు సంపాదించుకునేది ఏంటి? నువ్వు పొందిందే ఏంటి? నీ శాంతి ఎంతవరకు అడుగులో ఉంది? చేతి గంటలో ఎంత డబ్బు ఉంటే చెప్పు, నీ జేబులో పైసా లేదు ఇప్పుడు. అంటే లోపల నీ లోపల ఏదో నిజం ఉందంటున్నావు కదా. ఎవరు ఆ ప్రశ్నించే వెంటనే కానీ నా లోపల ఏదో నిజం ఉందని ఆ ప్రభావం చెప్తాను. ఆ నిజం ఏదో తెలుసుకునే వరకు నీ కృషి అవసరమే. వారి కృప ఎంత ముఖ్యమో నీ కృషి కూడా అంత ముఖ్యం. ఎవరి కృప? నీ లోపల ఉన్న నిజం తాలూకు దాని తాలూకు కృప ఎంత ముఖ్యమో నీ కృషి కూడా అది. అదే భగవద్గీత. భగవద్గీత అంటే ఇదే. కృష్ణుడు ఎవరు? కృప. అర్జునుడు ఎవరు? కృషి. ఈ రెండు ఐక్యమైతే జయ. ఈ రెండు ఐక్యం అయితే అయ్యే చప్పక్క. ఈ రెండు ఐక్యం అయితే నీకు సాక్షాత్కారం. ఈ రెండు ఐక్యం కాకపోతే నీకు సాక్షాత్కారం లేదు. జ్ఞాన సంపద లేదు నీకు. ఈ రెండు ఐక్యం కాకపోతే నువ్వు సాధన ఎంతకాలం చేసిన ఆత్మ కొంచెం సడన్ గా తెలియబడదు. ఇప్పుడు ఓ చెట్టు కొబ్బరికాయ ఉందనుకోండి, అది పక్వానికి వచ్చేటప్పుడు, పక్వానికి వచ్చేప్పుడు ఎలా ఉంది? కొంచెం 6 నెలలో 1 సంవత్సరం పడుతుంది. అది రాలేటప్పుడు 6 నెలలు పట్టదు, రాలేటప్పుడు కొన్ని క్షణాలు రాలిపడుతుంది. నువ్వు సాధన చేయడానికే టైం పడుతుంది. కానీ ఆ లోపల ఈశ్వరు నీకు వ్యక్తమైనప్పుడు, లోపల ఆత్మ నీకు వ్యక్తమైనప్పుడు కొన్ని క్షణాల్లో వ్యక్తమవుతుంది. ఆనందం వెలిగిస్తాడు అప్పుడే, అక్కడే. ఎక్కడ దాకా నీ పెళ్లి అందుతుందనుకోండి, ఆ పెళ్లికి 4 నెలల నుంచి ప్రయత్నం. ఏదో కంత అంటారు, సంత అంటారు, పొంత అంటారు, ఇది ఒక గొడవ కాదు. 6 నెలల పని పెళ్లి అంచబోతుందో గంటలో పెళ్లి అయిపోదు. అన్నం వండటానికి ఎంత టైం పడుతుంది? అన్నం వండటానికి ఎంత 2 గంటలు 3 గంటలు తింటే 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇది ఇక్కడ భగవాన్ చెప్పింది. నీ సాధనలో టైం పడుతుంది, కానీ అనుభవించేందుకు కొన్ని క్షణాల్లో అనుభవం రావటం, ఆనందం ఐక్యం అవటం, ఆనంద స్రవంతిలో ఏమిసిరాటం, ఈ భిన్నభావం నశించడం, ఖండభావం నశించడం, అఖండ భావం రావటం, అఖండ భావం వచ్చిందని నీకు ఆనందం కలగటం, ఇవన్నీ కొన్ని క్షణాల్లో జరిగిపోతుంది. గంటలు పట్టదు, సంవత్సరాలు పట్టదు. ఆ హృదయంలోని శాంతి నీకు ఎప్పుడైనా కొంచెం రుచి దొరికిందా? హృదయంలోని ఆనందం నీకు కొంచెం రుచి దొరికిందా? టేస్ట్ కొంచెం అందిందా? మళ్ళీ ఎప్పుడు వెళ్తాం? మళ్ళీ ఎప్పుడు హృదయంలో లైన్ అవుతాం? ఎప్పుడు దాని ఆ శాంతి ఎప్పుడు మనకు అనుకుంటూ పై ఎందుకోదండి? అది స్వతంత్రంగా ఉంటుంది. ఆ లోపల వచ్చే శాంతి ఎలా ఉంటుంది? స్వతంత్రంగా మనుషుల మీద కానీ, సంఘటనల మీద కానీ, లోకం మీద కానీ, పంచభూతాల మీద కానీ, లోకాల మీద కానీ, దేవతల మీద కానీ ఆధారపడదు. నేను శంకరాచార్య వారు చెప్పని చెప్తాం, నీకు ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత కలిగే ఆనందం వల్ల ఇంద్రుడు కూడా సిగ్గుపడతాడు. అదొక్కసారి నీకు లోపల ఉన్నటువంటి సత్యం నీకు స్వరూపంగా వ్యక్తమైనప్పుడు, అంతకంటే పండుగ వేరే ఉండని కానీ, అంతకంటే మనం సాధించవలసింది వేరే ఉండని కానీ, ఏదో వ్యాపకం పెట్టుకుందామని కానీ, అలా ఉండాలని కానీ, ఇలా ఉండాలని కానీ, అలా అనిపించదు. దీనికి మించి ఇంకేదో ఉండాలని, దానికి పొందాలనుకో ఏమనిపించు. అట్టిదో ఏ జ్ఞానం త్యాగరించాడు. ఎక్కడ జ్ఞానం ఉందో, ఎక్కడ శాంతి ఉందో, ఎక్కడ ఆనందం ఉందో, అక్కడ నన్ను మేలుకొలిపో తండ్రి అంటాడు గీతాంజలిలో. ఎక్కడ భయం అంటూ ఎలా ఉంటుందో తెలియని స్థితి ఉందో, ఓ తండ్రి అక్కడికి నన్ను మేలుకొలుపు. ఓ తండ్రి నన్ను అక్కడికి మేలుకోవడం నేను సహకరించినవు. నా ప్రయత్నం ఉంటే సరిపోదు. భయం ఎలా ఉంటుందో తెలియని స్థితికి నేను మేలుకోవడానికి నువ్వు నాకు సహాయ సహకారం లభించు తండ్రి. ఎవరిని ప్రార్థిస్తున్నాడు? ఈశ్వరుని ప్రార్థిస్తున్నాడు. ఇది గీతాంజలి ఒక వాక్యం. అంటే ఇప్పుడు మనకి లేటెస్ట్ గురువు పెడతా, వేదాలు 4 వేదాల సారం పెడతాం పెడతా కదా. ఇప్పుడు నా చట్టపద్యాయ గారి భగవాన్ చూడటానికి వచ్చేవారు రమణాశ్రంలో అంతేవాసి. 4-5 నెలలు రమణాశ్రంలో ఉన్నారు. ఎవరు? పెట్టపోయింది. ఈ పెడత కథ చెప్పనివ్వండి, ఇంకో కథ చెప్పనివ్వండి. భగవంతుడిలా ఊగుతూ ఊగుతూ చెప్పారు, డాన్స్ చేస్తూ చెప్పారు అట్లా చెప్పండి. ఆయన మన పార్లమెంట్ మెంబర్ చేశారు చేటపడ్డాక, హరీంద్రనాథ్ చేటపడ్డాక, హరిన్ హరిన్ అనేవారు. ఏ మాట చెప్పినా శరీరం కూడా కాళ్ళు చేతులు తిప్పుతూ చెప్పుకోడట్టుంది. ఎవరు చేటపడ్డు ఆయన పెడత కథ రాశాడు. నెహ్రూ గారికి మంచింటి మనిషి, సరోజిన అడిగిన తమ్ముడు రమణ మహర్షి గారికి అంతేవాస. అంతేవాస అంటే వాళ్ళ ఇంట్లో మనిషితోడు సమానం, పరాయి వాళ్ళు కాదని. మనం ఎప్పుడైనా భగవాన్ దగ్గర బుడబొక్కల మాట మాట్లాడుతున్నావు అనుకోండి, అనుకోండి, ఎప్పుడు బుడబొక్కలు మాట్లాడుతున్నావు అనుకోండి, బుడబొక్కలు మాట ఆయన బుడబొక్కల మాటలు అండవు, నువ్వు చెప్పే మాటలు జ్ఞానమా? అది పది మనం భగవాన్ దగ్గర ఏదైనా బుడబొక్కల మాటలు వేసి కూర్చొని మాట్లాడుతున్నావు అనుకోండి, అది బుడబొక్కల మాటలు ఆయన అండవు, అలాగండవు, నువ్వు చెప్పే మాటలు అది జ్ఞానమా? అంటే అది అజ్ఞానం అని చెప్పటం. వారికి మీరు కనపడ్డారండి, వీరికి వారికి కనపడ్డారండి అని ఏదో చెప్పారు కదా, అది ఇబ్బంది కల్పించడానికి కుంకుమ రాలిపోయింది ఈ మాటలు ఏమో చెప్తా అనుకోండి, ఏమంటుంది జ్ఞానమా? ఎక్కడో ఇబ్బంది రాలకండి, నువ్వు వెళ్ళి చూసావు, అది చూసేవాడు అంత సత్యం, ఇబ్బంది అంత సత్యం. భగవాన్ ఏమంటారంటే మీరు ఎలా మాట్లాడుతున్నారంటే ఇలా మాట్లాడుతున్నాం మనం ఎలాగ అంటాం జనరల్ గా, అసలు మనకున్న వ్యవహారంలో భగవాన్ ఎలా అంటారు, అది జ్ఞానమా? నువ్వు మాట్లాడే మాట జ్ఞానమా? అంటే జ్ఞానం కాదని చెప్పటం, జ్ఞానం కాదని చెప్పడం అది జ్ఞానమా? అంటే జ్ఞానం కాదని అది జ్ఞానమా?
యాదవ్ గారు చెప్తుంది మీరు అశ్రుతి వెనకండి శృతి లేనండి అని. ఎంత వండర్ఫుల్ గా ఉందో చూడండి.
శృతి ఏం చెప్పింది? శృతి అంటే శృతి ఏం చెప్పింది? శృతి అంటే జ్ఞానం. శృతి ఏం చెప్పింది? వింటే జ్ఞానం గురించి, అశ్రుతి గురించి వెనక్కు. ఒక జ్ఞానం గురించి వినమనుకో, అజ్ఞానం గురించి వినకు. జ్ఞానం గురించి వినమని చెప్పింది శృతే, అజ్ఞానం గురించి వినొద్దని చెప్పింది శృతే. జ్ఞానం గురించి వినమని చెప్పింది జ్ఞానమే, అజ్ఞానం గురించి వినొద్దని చెప్పింది జ్ఞానమే. నువ్వు శృతి గురించి విను, అశృతి గురించి వినకు అని శృతే చెబుతాను.
ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్క మాట గుర్తుపెట్టి ఇంటికి వెళ్ళిపోండి. మీ వేదం చెప్పింది మీరు అశృతి వినకండి శృతి వినండి అంటే అందరూ ఏం చెప్పమంటారండి? శృతి అంటే జ్ఞానం, శృతి అంటే అశృతి అంటే అజ్ఞానం, జ్ఞానం కాదు అజ్ఞానం. మీరు అశ్రుతిని వినకండి, అసలు వినకండి కనీసం. ఎవరైనా అజ్ఞానం గురించి చెప్తే దిక్ష ఎట్టుకోండి, మీరు పేచీలు ఎక్కడే దిక్ష ఎట్టుకోండి. మీరు అశ్రుతి వినకండి అసలు, అంటే శృతి వినండి. శృతి అంటే, శృతి అంటే వేదం, వేదం అంటే జ్ఞానం. మీరు శృతి వినండి అంటే జ్ఞానం వినండి, అశ్రుతి వినండి అంటే అశ్రుతి అంటే జ్ఞానం కానిది. జ్ఞానం కానిది ఏంటి? అజ్ఞానం. అజ్ఞానం కనీసం సేవనం చేయకండి. మీకు కాఫీ దొరకడం లేదని ఎండ్రీ తాగుతారు ఎవరైనా? అంటే మీకు బొద్దుని కాఫీ దొరకలేదని పాలు తీసుకురావడం ఆలస్యం కానీ, ఏదో కాఫీ దొరకడం లేదు, ఇప్పుడు ఎన్ని డబ్బులు ఏమన్నా ఉన్నాయో ఎండ్రీ తాగుతారా? మీకు శృతి వినే అవకాశం లేదనుకోండి, జ్ఞానం వినే అవకాశం లేదనుకోండి, అవకాశం లేదని అశృతి వినకండి, అజ్ఞానం గురించి వినకండి. శృతి వేదం చెప్తుంది, ఎందుకంటే ఇంకోటి వైభవం చూడండి, అది వినొద్దా, అశృతి వినొద్దు, రేసి వెళ్ళిపోమని చెప్పాడు వేదముడు. శృతి వినండి, ఆ ఋషి అంటే దయామయుడు అనిపిస్తుంది మనకు. అంటే వినగ అజ్ఞానం గురించి వినగలిగే బ్రహ్మదేవుడికనే రెమ్మకేదు అని. అంటే హిట్లర్ చెప్పాడు సిద్ధాంతం, రెండో ప్రపంచ యుద్ధానికి కారణం హిట్లర్. వాడు ఏం చెప్పాడంటే మీరు ఎప్పుడైనా ఒక అబద్ధం చెబుతారంటే అబద్ధం చెప్పేది కూడా సంకోచించకండి, చెప్పండి, ఒకసారి చెప్పండి, రెండు సార్లు చెప్పండి, మూడు సార్లు చెప్పండి, నాలుగు సార్లు చెప్పండి, అలాగైతే వంద సార్లు చెప్పండి. వంద సార్లు చెప్తే కొంతమంది కాయనే, కొంతమంది అయినా కొంతమంది కాకపోయినా కొంతమంది నమ్ముతారు, వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చేస్తారు అని చెప్పి అబద్ధం చెప్పడానికి మీరు అనుమానించొద్దని చెప్పారు చెప్పాడు ఈ మాట. మీరు ఒక అబద్ధం చెప్పండి ముందు, ఎవరితో నమ్ముతున్నారు కనుకొని రెండోసారి చెప్పండి, వాళ్ళు ఎప్పుడు నమ్ముతున్నారు కనుకొని మూడోసారి చెప్పండి, అలా వంద సార్లు చెప్పండి. వంద సార్లు చెప్తే కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు కదా మాది, వాళ్ళే మీ పార్టీని చేరతారు, మీ పార్టీ లేకుండా మీకు ఎలా అభివృద్ధి అవుతున్నాయి? ఇక్కడ సిద్ధాంతం ఇది, మీ పార్టీ దొంగ పార్టీయే కానీ మీ పార్టీ కూడా జనం ఉండాలి. మీ పార్టీ కూడా జనం ఉండాలంటే అబద్ధాలు చెప్తేనే పార్టీలో చేర్చుకో, లేకపోతే మీ పార్టీ ఏం బలపడుతుంది, మీ ప్రధానమంత్రి పదవి వస్తుంది. అంటే నేను చెప్పాను సిద్ధాంతం ఏంటంటే, నువ్వు అబద్ధం చెప్పేటప్పుడు నేను అబద్ధం చెబుతున్నానని భయపడకు, నేను అబద్ధం చెప్తున్నానని భయపడకు, సంకోచించకు. అలా చెప్పు, పది మందికి చెప్తాండి కనీసం ఐదు మంది అని నమ్ముతారు, ఆ పది మంది ఐదు మంది ఉండిపోతారు, ఐదు మంది మీ పార్టీలో చేరుతారు, నువ్వు అయితే ప్రయోజనం చేయవచ్చు. అయితే అబద్ధం చెప్పేటప్పుడు నేను అబద్ధం చెప్తున్నాను అనుమానం లేకుండా చెప్తున్నా, ఎక్కడ సిద్ధాంతం? కొంతమంది జనాలు మీకు దొరుకుతారు కదా, లేచి మూడేడవచ్చు. శృతి ఏం చెప్పిందంటే అజ్ఞానం గురించి బోధించేవాడు బోధిస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పడం తప్పు కాదు, వినటం మీకు తప్పు, అది చెప్పడం అంత తప్పు, చేయటం మీకు కూడా అంతే తప్పు. ఎవరైనా అజ్ఞానం బోధిస్తున్నారంటే ఆడి తప్పు కాదు, వాడి ఎంత తప్పు, వినటం కూడా మీకు ఎంత తప్పు అజ్ఞానం గురించి. శృతి చెప్పింది, శృతి అంటే జ్ఞానం, నువ్వు వింటావా జ్ఞానం గురించి సేవనం చేయి. అశృతి గురించి, అశృతి గురించి సేవ, అశృతి అంటే అజ్ఞానం, శృతి అంటే జ్ఞానం. శృతి కానిది జ్ఞానం కానిది అజ్ఞానం, శృతి అంటే వేదం అంటే జ్ఞానం, వేదం కానిది అజ్ఞానం. నువ్వు శ్రవణం చేస్తే జ్ఞానం గురించి శ్రవణం చేయి,
ఒక ఎవరైనా అజ్ఞానం గురించి శ్రవణం చేయొద్దు. ఎవరైనా చెప్పేవాళ్ళు నువ్వు కనీసం శ్రవణం చేయొద్దు. అది వేదం చెప్పంటే నీ మాటలు తల్లి చెప్పుకుని దాన్ని పరేవాడు చెప్పరు. మన క్షేమం ఎవరు కోరతారు? మన అమ్మ కంటే మన క్షేమం ఎవరు ఎక్కువ కోరరు. నువ్వు గుర్తుపెట్టుకోండి, మన అమ్మ కంటే కూడా మన క్షేమం ఎవరు కోరరు. అంటే వేద మాట అన్నారు. ఏమన్నారు? వేదంలో చెప్పిన వాక్యం తల్లితో సమానం. అంటే మన తల్లి మన క్షేమం ఎలా కోరుతుందో అలా వేదం కూడా మన క్షేమం కోరుతుంది. కాబట్టి అలా చేయండి. కొంతమంది ఏమంటారంటే వేదంలో యజ్ఞాలు యాగాలు చెప్పారు కదంటే మనది సామాన్య మానవుడికి కోరికలు ఉంటాయి. మీకు అద్వైతానుభవం వచ్చే వరకు, అమృతానుభవం వచ్చే వరకు ఏదో కోరికలు ఉంటాయి, ఏదో విడిచి ఉంటుంది. అది యజ్ఞం ద్వారా, యజ్ఞంలో హోమం ఒక భాగం. అది ఆ మంత్రం ద్వారా ఆహారాన్ని యజ్ఞంలో హోమం చేసి అదే పదార్థాన్ని అగ్నిలో హోమం చేస్తే అది ఏ దేవతకు సంబంధించిన యజ్ఞం చేస్తే ఆ దేవతకు ఆహారం అందుతుంది. అప్పుడు ఆ దేవత అనుగ్రహాన్ని నువ్వు పొందుతావు. అప్పుడు నీ కోరిక నెరవేరుతున్నాయి. ఇది ఒక భాగం యజ్ఞంలో. అయితే ఇది ఫైనల్ కాదు. నీకు అద్వైతానుభవం పొందే వరకు, జ్ఞానం పొందే వరకు, నీకు బలోదానుభవం పొందే వరకు ఏ కోరికలు వస్తూ ఉంటాయి. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి కొన్ని ఉపాయాలు యాగం చెప్పింది అంతే. యాగంలో చాలా విషయాలు ఉన్నాయి. ఎన్ని సంసార జీవితానికి ఉపయోగపడే మాటలు కూడా యాగంలో చెప్పారు. అదంతా జ్ఞానం కాదు. నీకు అద్వైతానుభవం కలిగినప్పుడు, అమృతానుభవం కలిగే వరకు నీకేదో కొన్ని శరీరానికి సంబంధించిన అవసరాలు ఉంటాయి. అవసరాలకు సంబంధించిన నెరవేర్చుకోవడానికి కొన్ని ఉపాయాలు, కొన్ని మంత్రాలు చెప్పారు. అది అంతవరకే కానీ అది అగ్రసత్యం మటుకు కాదు. ప్రపంచం నీకు ప్రపంచం అసత్యం, అందులో అనుమానం లేదు. ప్రపంచం సత్యం కాదు. కానీ మీరు అద్వైతానుభవం వచ్చే వరకు, అమృతానుభవం వచ్చే వరకు, మీరెవరో నీ తెలుసుకునే వరకు, అసహజ స్థితి నుంచి విడుదల పొంది సహజ స్థితి మీకు అందే వరకు ప్రపంచం అసత్యమే కానీ సత్యంగా కనిపిస్తుంది. ప్రపంచం మీకు లోకం మీకు అమృతానుభవం కలిగినప్పుడు అసత్యం అసత్యంగా కనిపిస్తుంది, సత్యం సత్యంగా కనిపిస్తుంది. అమృతానుభవం పొందకముందు లోకం అసత్యమే మీకు సత్యంగానే కనిపిస్తుంది. నిజంగా సత్యం అంటే ఏం లేదు అయ్యా. ఇక్కడే ఉంది. ఎక్కడ ఉందని ఇక్కడ నువ్వు పొందడం ఎక్కడ ఉంది? నువ్వు పొందేది నీ పలకాయకు దూరం లేదు, నువ్వు ధ్యాన దూరంలో ఉంది. నువ్వు పొందేది నీ పలకాయకు ధ్యాన దూరంలో ఉంది. నువ్వు పొందే ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. అహమాత్మ గురాకేశ అందరూ నేను లేదు. నేను చైతన్యంగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను. అందరూ నేను ఉన్నాను, చెష్ట వేసుకుని ఉన్నాను. అందరూ చేయాలి. ఎలా ఉన్నాడు? చెష్ట వేసుకుని ఉన్నాడు. ఉన్నాడు, ఉన్నాడు, లోపల ఉన్నాడు. ఏదనుకుంటే ఉన్నవాడు ఎక్కడికి పోడు. ఉన్నాడు, లోపల ఉన్నాడు. నోటి మాటలతో చెప్తే ఏమిటండి? దేవుడు ఉన్నాడని చెప్పినా లేదని చెప్పినా ఏం ప్రయోజనం ఉంది? ఇక్కడనే వస్తువులు అనుభవంలోకి తెచ్చుకోవాలి. అప్పుడే జ్ఞానం యొక్క వైభవం తెలుస్తుంది. ఆ జ్ఞానం యొక్క వికాసం, ఆ జ్ఞానం యొక్క వైభవం ఇక్కడున్న వస్తువు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. నోటితో ఏం, నోటితో చెప్పిన మాటలు ఏం ప్రయోజనం లేదు. భగవంతుడు ఉన్నాడని చెప్పిన ఒకటే, లేడని చెప్పిన ఒకటే. దాని తాలూకు అనుభవం ఇక్కడ లేదు. ఏమి లేదు, ఇక్కడే ఉంది. నువ్వు ఉందనుకున్నప్పుడు ఉంది, లేదనుకున్నప్పుడు కూడా ఉంది. దీనికి ఏమీ లేదు. నువ్వు ఎన్ని ఉపాయాలు ఆలోచించు, ఎన్ని మార్గాల్లో ప్రయాణించండి, ఏ గురువు దగ్గర నువ్వు ట్రైనింగ్ పొందు, ఏ కాలేజీలో చదువు, ఏ మార్గాన్ని ప్రయాణించు. ఈ అహంభావన అంతర్ధానమైన మరుక్షణంలో, అహంభావన నశించిన మరుక్షణంలో, అహంభావన మాయైన మరుక్షణంలో, అహంభావన వేరుతో సహా నశించే మరుక్షణంలో ఎక్కడన్నా సత్య వస్తువు నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. ఇప్పుడే కాదు, మరుక్షణంలో సూర్య ఉదయించడం, వెలుకలు రావడం ఒకేసారి జరిగిపోతాయి. అలాగే ఇక్కడ అహంభావం నశించడం, సత్య దర్శనం అవటం రెండు ఒకేసారి జరిగిపోతాయి. ఇదే భగవాన్ చెప్పారు. ఎక్కడైతే నేననే తలంపు నీకు ఎక్కడి నుంచైతే ఉదయించి వస్తాడో, నేను నేనే అంటున్నావు కదా, ఆ మూల తలంపు ఎక్కడి నుంచి ఉదయించి వస్తుందో అక్కడే ఈశ్వరుడు ఉన్నాడు. నీవు నశించటం ఎవరో ఈ యదవనీని నశించటం, ఆ శుద్ధమైన వ్యక్తమవటం రెండు ఒకేసారి జరిగిపోతాం. ఈ అపరశుద్ధమైన నేను నశించటం, ఆ శుద్ధమైన నేను వ్యక్తమవటం, ఈ విద్యాన్ని నశించటం, ఆ సత్యమైన నేను వ్యక్తమవటం, ఇది ఎక్కడైతే నశించిందో అది ఎక్కడ వ్యక్తమవుతుంది. రెండు ఒకేసారి సైమల్టేనియస్గా జరిగిపోతాయి. ఎక్కడైతే మాయమే నశించిందో అక్కడ మీకు సత్యమే నేను వ్యక్తమవుతుంది. వారు ఉంటారు, కానీ వారు దేనితోటి వారికి ప్రాధాక్ష్యం ఉంటుంది. వారు ఉంటారు, వారు ఎలా ఉంటారు అంతనా వారి. మీరు ఏరు, నేను ఏరిన భావన ఇంటికి వస్తుందంటే రంగుని బట్టి, గుణాలను బట్టి, శరీరాన్ని బట్టి ఏరు బుద్ధి, అహంభావాన్ని బట్టి ఏరు బుద్ధి వస్తుంది. అది నశించిన కదా. కానీ వారు ఉంటారు, ఎలా ఉంటారు?
నువ్వనుకున్నట్టు ఉండరు. లోపల వారు ఉన్నారు, వారు ఉన్నారు. ఎలా ఉన్నారు వారు? నువ్వు అనుకున్నట్టు లేరు. మరి ఎలా ఉన్నారు వారు? ఎలా ఉన్నారో అలా ఉన్నారు. వారు ఎలా ఉన్నారో అలా ఉన్నారు. అంతేకాదు నువ్వు అనుకున్నట్టు వారు లేరు. వారు మనసుగా లేరు, చైతన్యంగా ఉన్నారు. వారు ఏం అనుకోరు. మనసు అనుకుంటుంది, వారు ఏమి అనుకోరు. వారు ఏం అనుకోరు. ఉంటారు అంతే, వారు ఉంటారు. కానీ వారు ఏమి నేను అనుకోరు. చైతన్యం ఉంది కానీ వారు ఏమి అనుకోరు. అనుకునేది మనిషి యొక్క స్వభావం. ఇవాళ నేను దిష్టి ఒక వాక్యంలో చెప్తాను. దిష్టి ముగింపు మాట ఒక మాట చెప్తాను. ఈ మనుషులు చూసి లోకంలో మనుషులు చూసి లోకాన్ని చూసి ఏం కంగారపడకు. ఎంత పెద్ద గుమ్మడికాయ చిన్న కత్తి పేకని లోకు ఏమీ కంగారు పడకండి. ఇప్పుడు ప్రపంచం అంతా నిండిపోతుంది. ప్రపంచం అంతా అడిగి ఇతరులు, ప్రపంచం, దేవతలు, పునర్జన్మలు, పూర్వజన్మలు, విరోధాలు, ఈ స్నేహాలు, ఈ చుట్టాలు, ఈ బంధుత్వాలు, ఈ ఉండటాలు, ఈ పోటాలు, ఈ రాకలు, ఈ పోకలు, ఈ లోకం, లోకంలో ఉన్న వైవిధ్యాలు, లోకంలో ఉన్న రాగద్వేషాలు, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆ నేను ఇంకా అర్థమేంటి? ఎవరు మా నీకు దుఃఖం తీసుకురాగారు? ఆ నేను నీకు అర్థం కాకపోతే నీ బంధువులు నీ స్నేహితులు మిమ్మల్ని సుడిపెట్టాలని మిమ్మల్ని సుడిపెట్టలేదు. ఇది ఉంటే అందరూ ఉన్నారు, ఇది ఉంటే అంటావు. నీకు లేకపోతే ఏమీ లేదు, నువ్వున్నావు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న ఈశ్వరుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈశ్వరుడు ముద్దబ్బాలే లేడు, వాడు సర్వజ్ఞుడు, సర్వసాక్షి. మన కోసం ఎదురు చూస్తున్నాడు, మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ బుద్ధిబడి ఎప్పుడు అర్హత సంపాదిస్తాడో ఎక్కువ యోగ్యం. అర్హత కొంచెం సంపాదించామనుకోండి, యోగ్యత కొంచెం సంపాదించామనుకోండి, మన లోపల గుంజేసుకుంటాడు. ఆయన మన కోసం ఎదురు చూస్తున్నాడు, ఆయనలో ఐక్యం చేసుకున్నాడు. ఆయన స్వరూపాన్ని మనకి ఇవ్వటానికి మీకు కొంచెం అర్హత, కొంచెం యోగ్యత, మనం ఒక మాట చెప్పుకుంటే సరిపోతుంది. అది ఆచార్యులు ఎవరు అంటారు, మీకు ఇక్కడ అమృతానుభవం కలిగే వరకు. దేవతలు నిజంగానే కనిపిస్తారు, లోకాలు నిజంగానే కనిపిస్తాయి, విజ్ఞాని కూడా నిజంగానే కనిపిస్తాయి. ఎప్పుడు ఇది పొందవలసింది పొందేవారు. ఏదైనా పుస్తకం చదివి ఇదంతా నిజం కాదనుకున్నా నువ్వు పుస్తకం చదివితే నిజంగానే కనిపిస్తుంది. నిజం కానీ కూడా నీకు కానీ పొందాలి, నువ్వు పొందవలసింది. ఇక్కడ పొందేటప్పుడు తెలుస్తుంది లోకం అసత్యం. ఇది నోటి మాట వచ్చేది కాదు. ఇది భగవాన్ చెప్పారు ఉంటుంది స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం. స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం. ఆ దయ కనుక ఈశ్వరుని దయ మనకు వస్తుంది అనుకోండి, ఇక్కడ నీ ఈశ్వరుడు మనం అనుగ్రహిస్తున్నాడు అనుకున్నాడు, అనుగ్రహించడం పూర్తి చేయలేదని కూడా ప్రారంభించాడనుకున్నాడు, మనకు ఊపిరి సరిపడదు. ఆ అనుగ్రహం పూర్తి అవ్వడానికి ముందు ప్రారంభించాడని కూడా అనుగ్రహించాడు, అలా మనకు ఊపిరి సరిపడదు. భగవాన్ బోధ భవిష్యత్తులో మనకి ఎటువంటి జబ్బులు రాకుండా చేసే బోధ. భగవాన్ ఎవరు అడిగారు, శివుడు ఉన్నాడా? శివుడు అనేవాడు ఉన్నాడా? అది భగవాన్ అన్నారు. నువ్వు ఉన్నావా? ఎవన్నారు భగవాను? నువ్వున్నావు, నేనున్నా. నువ్వుంటే వాడు ఎక్కడ, వాడు లేకుండా ఎక్కడికి పోతాడు? ఎంత బాగుందో చూడండి, ఎంత ముచ్చటగా ఉందో చూడండి సబ్జెక్టు. శివుడు ఉన్నాడా? ఎవరో ప్రశ్న, శివుడు ఉన్నాడా? అంటే భగవాన్ ఏం చెప్పారు, ఉన్నాడని చెప్పలేదు, ఏడని చెప్పలేదు. నువ్వు ఉన్నావా అని అడిగా. ఎవరిని అడిగి, నేను ఉన్నాను. నువ్వుంటే వాడు లేకుండా ఎక్కడికి పోతాడు? వాడు కూడా ఉన్నాడు, తను ఎవరి దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు ఎంత నిజమో వాడు ఎంత నిజం. మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనతో నవ్వుతూ ఉంటాడు, మనతో ఎప్పుడైనా జోక్స్ కట్ చేస్తూ ఉంటాడు, మనతో భోజనం చేస్తూ ఉంటాడు. కానీ ఆ నిజం దగ్గరికి అల్లో ఇల్లుకి హృదయంలోకి అల్లో ఇల్లుకి చూసిపోతూ ఉంటాడు వాడే భగవాన్. ఈ చూచేవాడిని చూడబడేదాన్ని తప్పించి ఓవర్కమ్ చేసి హృదయం యొక్క హృదయంలోకి ఆ నగ్గన సత్యంలోకి మోసుకుపోతాన్ని చేసే ప్రయత్నమే భగవాన్ చేసే ప్రయత్నం. మీకు అర్థం అయినా అర్థం అవ్వకపోయినా అంటే వెంటనే మనకు అర్థం కాకపోవచ్చు, కానీ విని ఉంటే ఎప్పుడైనా స్ఫురిస్తాం. ఏదో సగలేడు పిల్లలు విన్నాం ఆ మాట, మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. ఆ మాట ఎప్పుడైనా మీరు స్ఫురిస్తే సరిపోదు. మంచి మాట వెంటనే మీకు అర్థం కాకపోవచ్చు, కానీ విని ఉండటం మంచిది. అరుణా చల్ల శివం, అరుణా చల్ల శివం, అరుణా చల్ల శివం, అరుణా చల. భగవాన్ అక్కడే కేంద్రీకరిస్తారు. అరుణాచలం, అరుణాచలం, అరుణాచలం. ఎంత గరుడోళ్ళని అరుణాచలం, అరుణాచలం. అసలు నేను స్మరించడం వల్ల అహంభావన తీసేస్తారని చెప్పినారు, ఇంకా మాటేం కావాలన్నారు. ఎంత గరుడోళ్ళా నువ్వు, అరుణాచలం, అరుణాచలం, అరుణాచలం అనుకుంటా అనుకోవటం వల్ల అహంభావనే పోతుందని చెప్తున్నారు, అంతకంటే ఘనత ఏం కావాలని. నీ జబ్బు పోతుంది, భవిష్యత్తులో జబ్బులు కావు. నీ జబ్బు పోతుంది, భవిష్యత్తులు అంటే జబ్బులు కావు. అంతకంటే ఘనత ఏం కావాలి? ఎంత ధనిదో అయ్యాను నువ్వు, ఎంత గొప్పవాడు నువ్వు. ప్రస్తుతం జబ్బు పోగొట్టేస్తావు, భవిష్యత్తులోంచి జబ్బులు రానివ్వు. అహం భావన పోయిన వాడికి శరీరమే రాదు, వాడికి జబ్బే రాదు. శరీరం ఉన్నవాడికి జబ్బు, కానీ శరీరం లేని వాడికి జబ్బేంటి? ఎంత ధనిదో అయ్యా నువ్వు. పైగా ఈ పని ఎలా చేస్తావో చెప్పమంటావా? నిర్మలంగా చేస్తావు, నిశ్చలంగా చేస్తావు. ఇతరులకు తెలియాలని నువ్వు అనుకో, ఎంచకంటే నీకు ఎక్కడ లేరు కాబట్టి ఆందం చూడండి. నువ్వు లోపల అసూయి పెట్టుకుని, లోపల వికారాలు పెట్టుకుని సబ్జెక్ట్ వెనకండి. ఓపెన్ మైండ్ అని తోటి తినారు. నువ్వు మా అనుభూతిని పోగొట్టాను, ఎలా పనిచేస్తున్నావు? గొడవగా పని చేయటం లేదు, నిశ్శబ్దంగా చేస్తున్నావు. నువ్వు నాకు ఏదైనా ఉపకారం చేస్తున్నావు అనుకో, గొడవ వచ్చింది అది ఇతరులకు తెలియాలి. నువ్వు నాకు చేసే ఉపకారం ఇతరులు తెలియాలి నువ్వు అనుకోవట్లేదు. నేను చేసేది అనుకోవట్లేదు, అది ఇతరులు లేదు. అంటే దాని అర్థం ఏంటి? జ్ఞానానికి ఇతరులు, అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు. ఇంకో నువ్వు ఇంకో సూక్ష్మం ఉంది, అంతా నేను అనుకుంటాను. నువ్వు మంచి మంచిగా కనపడదు, చెడు చెడుగా కనపడదు, అంతా తానే అనుకుంటాను.